ভগবদ বিসর্গো জনতা ঘবিপ্লব যস্মিন প্রতিশ্লোকমভজ্যবচ্ছপি নামান্যনন্তস্য যশোঙ্কিতানি শৃণ্বন্তি গায়ন্তি গৃণন্তি সাধবঃ।
భౌతిక జీవితమైనటువంటి తప్పుదారి పట్టి ప్రయాణిస్తున్న జనుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చేటువంటిది శ్రీకృష్ణు యొక్క దివ్యమైన నామరూప గుణలీలతో నిండినటువంటిది అయిన శ్రీమద్ భాగవతం అపరిపూర్ణమైన వ్యక్తుల చేత అపరిపక్వంగా చెప్పబడినప్పటికీ పవిత్రులైన సాధు మహాత్ములు శ్రద్ధతో శ్రవణం చేస్తారు, కీర్తిస్తారు, అంగీకరిస్తారు.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దైవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ మూకాం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యఈశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః.
చదువుతున్నది శ్రీమద్ భాగవతం ఏకాదశ స్కందం 11వ స్కందము 6వ అధ్యాయము 10వ శ్లోకం. ఈ శ్లోకంలో శ్యానస్తవాంగ్రి రసుభాసయ ధూమకేతు క్షేమాయయో మునిభిరార్ద్ర హృదోహ్యమానః యస్ సాత్వతై సమవిభూతయ ఆత్మవద్భేర్ వ్యూహేర్చిత సవనసహ స్వరతిక్రమాయ. ఇది భగవంతునికి పాదాలను కీర్తించేటువంటి శ్లోకం. ఇందులో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే అంగ్రి అంటే పాదపద్మాలు అని, ఇక్కడ శ్యానతవ నీ యొక్క పాదపద్మాలు అశుభాశయ అంటే ఏదైతే మా అశుభ ప్రవృత్తి ఉందో, మా అశుభ ప్రవృత్తి అంటే మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ధూమకేతు అంటే ప్రళయాగ్ని అనమాట. మనలో అశుభాలన్నింటినీ కూడా భగవంతునికి పాదపద్మాలు కాల్చి బూడి చేసేస్తాయి. క్షేమాయయో మునిభిరార్ద్ర హృదయోహ్యమాన, మునులందరూ ఉన్నారు ఎవరైతే యోగులు వాళ్ళంతా మునులు వాళ్ళంతా పవిత్ర హృదయాలతో నీ యొక్క పాదపద్మాలని కొలువుంచుకుంటారు. ఎందుకంటే క్షేమం, వాళ్ళ యొక్క నిజమైన క్షేమం కోసం. అలానే యస్ సాత్వతై సమవిభూత, సాత్వతై అంటే ఇక్కడ భక్తులైన వాళ్ళు ఏం చేస్తారు, సమవిభూతయ నీతో సమానమైన ఐశ్వర్యాన్ని పొందడం కోసం అని చెప్పి ఆత్మవద్భి వాళ్ళ ఆత్మ సంయోనం కలిగి ఉండి వ్యూహం అంటే వాసుదేవ అనిరుద్ధ ప్రద్యుమ సంకర్షణ లాంటి వ్యూహం ఏదైతే ఉందో చతుర్వ్యూహాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా ధ్యానిస్తూ అర్థం చేసుకుని ఉంటారు. తర్వాత అర్చిత సవనసహ, అలా వాళ్ళు అర్చిస్తారంట. సవనసహ అంటే దినంలో 3 సార్లు, త్రిసంధి అంటాం చూడండి, సవనసహ అంటే 3 సార్లు. స్వ అతిక్రమాయ, స్వర్గలోకాన్ని అతిక్రమించడం కోసం. జనాలందరూ మామూలుగా స్వర్గలోకం కోసం ప్రాకులాడుతూ ఉంటారు. ఈ భక్తులు స్వర్గలోకానికన్నా కూడా మించినటువంటి ఉన్నత లోకం వైకుంఠలోకం, ఆ వైకుంఠలోకం పొందడం కోసం అని చెప్పి మూడు సంధ్యల్లో భగవంతుణ్ణి స్మరిస్తూ అర్చిస్తూ ఉంటారు అని చెప్తుంది ఈ శ్లోకం. ఇప్పుడు ఈ అర్థాన్ని మీరు గమనిస్తూ చెప్పండి.
శ్యాన్నస్తవాంగ్రిరసుభాసయ ధూమకేతు క్షేమాయ యో ముని విరాద్రహుతో హ్యమానః యః సాత్వతై సమ విభూతయ ఆత్మవద్భిర్ వ్యూహేర్చితః సవనసస్వరతిక్రమాయ స్యాన్నస్తవాంగ్రిరసుభాసయ ధూమకేతుః క్షేమాయ యో ముని విరార్ద్ర హృదో హ్యమానః యః సాత్వతై సమ విభూతయ ఆత్మవద్భిర్ వ్యూహేర్చితః సవనసః స్వరతి క్రమాయ స్యాన్నస్తవాంగ్రిరసుభాసయ ధూమకేతుః క్షేమాయ యో ముని విరార్ద్ర హృదో హ్యమానః యః సాత్వతై సమ విభూతయ ఆత్మవద్భిర్ వ్యూహేర్చితః సవనశః స్వరతి క్రమాయ.
భావము భాష్యము చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. జై శ్రీల ప్రభుపాద. భావము, మునులు క్షేమము కోరిన వారై తమ ప్రేమార్ద్ర హృదయములందు సదా నీ పాదపద్మములనే ధరించి ఉందురు. అలానే ఆత్మ సంయములైనటువంటి నీ భక్తులు స్వర్గానికి అతీతముగా నీతో సమానమైన ఐశ్వర్యాలను పొందగోరిన వారై త్రిసంధ్యల యందు నీ పాదపద్మములను అర్చింతురు. ఆ విధంగా వారు నీ చతుర్వ్యూహమును ధ్యానింతురు. ఇంద్రియ భోగము అనేటువంటి అమంగళమైన కోరికలను భస్మము కావించుటలో నీ పాదపద్మములు ప్రళయాగ్ని సమానములు అని చెప్పాను. భాష్యము, కేవలం భగవంతునిక దివ్యమైన యశస్సు యందు దృఢమైన శ్రద్ధను కలిగి ఉండడం ద్వారా బద్ధజీవుడు తన అస్తిత్వాన్ని పవిత్రం చేసుకోగలుగుతాడు. అలాంటప్పుడు శ్రీకృష్ణ భగవాను యొక్క పాదపద్మాలను నేరుగా దర్శిస్తున్నటువంటి ఈ దేవతల యొక్క అసాధారణమైన సౌభాగ్యాన్ని గురించి వేరుగా చెప్పవలసిందే ఉంది. ప్రస్తుతం మనం అసంఖ్యాకమైనటువంటి కోరికల చేత పీడింపబడుచున్నప్పటికీ కూడా ఇవన్నీ తాత్కాలికములు. ఆ కోరికలు తాత్కాలికములు. నిత్యుడకు జీవుడు పరమనిత్యుడైనటువంటి భగవంతునితో ప్రేమమైనటువంటి సంబంధాన్ని అనుభూత మనుచ్చుకొనడం కోసమే ఉద్దేశించబడ్డాడు. దేవదేవుని పట్ల విశుద్ధమైన భక్తి చేతనే జీవుని యొక్క హృదయము సంపూర్ణంగా సంతృష్టి చెందుతుంది. ఈ శ్లోకమునందలి ధూమకేతు అనేటువంటి పదము ప్రజ్వలించేటువంటి తోకచుక్కను లేదా అగ్నిని సూచిస్తుందన్నమాట. అది శివుని యొక్క ప్రాతినిధ్యం, శివుడు తమోగుణాధిపతి. ఇక శ్రీకృష్ణుని యొక్క పాదపద్మములు శివచక్తి చిహ్నాలైనటువంటి తోకచుక్కుతో పోల్చబడ్డాయి. అవి హృదయమనందలి అజ్ఞానాన్ని నశింపజేయగలవు. విశుద్ధ భక్తులు భగవద్ధామానికి వెళ్లి ఆధ్యాత్మిక జగత్తు యొక్క అనంతమైన ఆనందాన్ని అనుభవింతురని చెప్పి ఇక్కడ సమ విభూతయే, సమాన ఐశ్వర్యాన్ని పొందుటకు అనే పద సముదాయం సూచిస్తుంది. శ్రీకృష్ణుడు అపారమైనటువంటి ఐశ్వర్యయుతుడు. భగవద్ధామానికి వెళ్లేటువంటి ముక్తాత్మునికి కృష్ణ సేవార్థం అట్టి ఐశ్వర్యాలన్నీ కూడా ఇవ్వబడతాయంట. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి అభిప్రాయాన్ని అనుసరించి ఈ శ్లోకమునందు వ్యూహ అనేటువంటి పదం మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదకు సాయి విష్ణు అనేటువంటి ముగ్గురు భగవంతుని యొక్క పురుషావతారాలను మరియు వాసుదేవుణ్ణి సూచిస్తూ ఉంది. భౌతిక జగత్తుని సృజించడానికి శ్రీకృష్ణుడు ఏ విధంగా విస్తరించి ఉంటాడో మనం శాస్త్రీయంగా తెలుసుకున్నట్లయితే సమస్తము కూడా శ్రీకృష్ణుడి యొక్క సొత్తే అనే విషయాన్ని తెలుసుకున్నవారమై వెంటనే తెలుసుకున్నవారమై దానిని స్వార్థ ప్రయోజనాలకు వినియోగించేటువంటి కోరిక నుంచి బయటపడతాము. శ్రీకృష్ణుడు దేవదేవుడు, అందరికీ కూడా ప్రభు, సర్వైశ్వర్య నిధి అయి ఉన్నాడు. అతని యొక్క పాదపద్మములను త్రిసంధులయందు మనుజుడు తప్పక స్మరించవలెను. శ్రీకృష్ణుణ్ణే నిరంతరము స్మరించుచు ఎన్నడూ అతన్ని విస్మరించకుండా ఉండేటువంటి వాడు వెలవెలపోయేటువంటి ఈ మాయాఛాయకు అతీతముగా నిజమైనటువంటి ఆనందమయ జీవితానుభూతిని పొందగలడు. మంగళశరణం చెప్పండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాం చ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్ ఇతి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తబృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ ఫర్గివ్ మీ ద లీడ్స్ డివోటీస్ బికాస్ ఐఎమ్ గివింగ్ తెలుగు లెక్చర్ ట్రాన్స్లేషన్ ప్రభు విల్. థ్యాంక్ యూ ప్రభు. ఈ శ్లోకంలో భగవంతునికి పాదపద్మాల్ని ఎంతో గొప్పగా కీర్తిస్తున్నారన్నమాట. భగవంతునికి పాదపద్మాలు సహజంగా భక్తుడికి ఎప్పుడు కూడా శరణాగతి నిధి అన్నమాట. మనం కూడా దర్శనం చేసుకునేటప్పుడు భగవంతుని పాదపద్మాల నుంచి దర్శనం చేసుకోవాలని చెప్పి చెప్తూ ఉంటాం. అలానే భగవంతునిక దివ్యమైనటువంటి లీలలన్నీ వర్ణించేటువంటిది శ్రీమద్ భాగవతం. ఈ భాగవతాన్ని చదివేటప్పుడు కూడా మనం ఏం చెప్తామంటే, మీరు ఎట్లా పడితే అట్లా చదవద్దండి, ముందు మొట్టమొదట పాదాల దగ్గర నుంచి చదువుకుంటూ వెళ్ళండి అంటాం. పాదాల దగ్గర నుంచి అంటే ప్రథమ స్కందం నుంచి చదువుకుంటూ వెళ్ళండి అంటాం. పద్మపురాణం ఏం చెప్తుంది అంటే, ఈ మొత్తం శ్రీమద్ భాగవతాన్ని దేవాదిదేవుడు శ్రీకృష్ణుడికి దివ్యమైన అవయవాలతో పోలుస్తూ భాగవతంలో ప్రథమ ద్వితీయ స్కందాలు భగవంతుని పాదపద్మాలని, మూడు నాలుగు స్కందాలు భగవంతునికి ఉరుభాగాలని, ఐదో స్కందం భగవంతునికి నాభిభాగం అని, ఆరో స్కందం భగవంతునికి వక్షస్థలం అని, ఏడు ఎనిమిది స్కందాలేమో భగవంతునికి భుజస్కందాలని, తొమ్మిదో స్కందం భగవంతునికి దివ్యమైనటువంటి కంఠం అని, పదో స్కందం భగవంతునికి ముఖారవిందమని, పదకొండో స్కందం భగవంతునికి నుదుటి భాగం అని, పన్నెండో స్కందం భగవంతునికి కపాల భాగం లేదా ఈ శిరోభాగం అని చెప్పి చెప్తున్నాం. దివ్యమైన భాగవతాన్ని భగవంతునికి దివ్యమంగళ స్వరూపంతో పోల్చిన తర్వాత ఆచార్యులు మనకి ప్రధానంగా ఏం నిర్దేశిస్తున్నారంటే, శ్రీమద్ భాగవతంలో ప్రథమ ద్వితీయ స్కందాలు రెండు అత్యంత ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే భగవంతుని శరణాగతి పొందేటప్పుడు స్వామివారి యొక్క పాదపద్మాల యొక్క శరణాగతి పొందడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకని భగవంతునికి పాదాలకు మీరు శరణాగతి పొందే నిమిత్తం ప్రథమ స్కందం ద్వితీయ స్కందం బాగా తరువుగా క్షుణ్ణంగా చదవండి అని చెప్తుంది. ఈ ప్రథమ స్కందం ద్వితీయ స్కందం రెండింటిని మీరు పరిశీలించి చూస్తే ప్రథమ స్కందం అంతా మీకేం కనిపిస్తుంది అంటే శ్రీమద్ భాగవతంలో అత్యంత ముఖ్యమైనటువంటి శుద్ధ భక్తుల యొక్క ప్రార్థనలు వాళ్ళ యొక్క పూర్వ చరిత్రలు కనిపిస్తాయి. ఈ మొత్తం భాగవతాన్ని అంతా కూడా రాసింది ఎవరు, రచించింది ఎవరు, వ్యాసుడు అని చెప్పి అంటాం. పోనీ ఈ భాగవతాన్ని చెప్పింది ఎవరు, సుఖదేవ గోస్వామి అంటున్నాం. ఈ భాగవతానికి ప్రేరణ ఇచ్చింది ఎవరు, వ్యాసుడికి రచించమని, నారదుడు అంటున్నాం. వీళ్ళ ముగ్గురు చరిత్రలు ఈ ప్రథమ స్కందంలో ఉన్నాయి. తర్వాత అర్జునుడు, భీష్ముడు, కుంతీదేవి ఇలాంటి గొప్ప గొప్ప భక్తుల యొక్క ప్రార్థనలన్నీ ప్రథమ స్కందంలో ఉన్నాయి. ప్రథమ స్కందాన్ని మీరు చదివినట్లయితే మొత్తం ప్రథమ స్కందం అంతా కూడా నేను ఎలా వెళ్తుందంటే శుద్ధ భక్తుల యొక్క జీవి చరిత్రలేంటి, వాళ్ళు భగవంతుని ఎలా ప్రార్థిస్తున్నారు, భగవంతుని యొక్క భక్తులు ఏ విధంగా వాళ్ళు ప్రార్థిస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయన్నమాట. తర్వాత ప్రథమ స్కందంలో కనిపించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే త్యాగం. భీష్ముడు ఎంత త్యాగం చేస్తున్నాడు, కుంతీదేవి ఎంత త్యాగం చేస్తుంది, ఇలాంటివన్నీ కూడా. పాండవులు ఎంత త్యాగం చేస్తున్నారు, ఎంత త్యాగం చేస్తుంటే వాళ్ళ కృష్ణుడి యొక్క పాద పద్మాల ఆశ్రయం లభించింది, ఇవన్నీ కూడా మీకు అనిపిస్తాయి. ద్వితీయ స్కందానికి వెళ్ళేసరికి ఆ రెండో స్కందంలో భాగవతంలో 10 విషయాలు ఉంటాయన్నమాట. అందులో మొదటి రెండు విషయాలు ఏంటంటే సర్గ విసర్గ అని చెప్పి అంటారు. మొత్తం ఈ సృష్టి అంతా కూడా భగవంతు నుంచి ఎలా వస్తుంది, భగవంతు నుంచి ఉత్పన్నమైనటువంటి ఆ సృష్టి మళ్ళీ ద్వితీయ సృష్టిగా బ్రహ్మదేవుడి చేత ఎట్లా ఏర్పాటు చేయబడుతుంది. ముందు భగవంతుడి నుంచి బ్రహ్మదేవుడు వస్తున్నాడు, అది ప్రథమ సృష్టి. మళ్ళీ బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ విశ్వంలో రకరకాలైనటువంటి జీవులందరినీ కూడాను భగవంతునికి సంకల్పం ప్రకారంగా ప్రవేశపెట్టడము, కర్మానుసారంగా వాళ్ళ వాళ్ళకి తగినటువంటి శరీరాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి ఇందులో రెండో స్కందంలో. రెండో స్కందాన్ని పూర్తిగా చదువుకున్నటువంటి వ్యక్తికి ఏమర్థమవుతుందంటే ఈ సృష్టి అంతా కూడా ఎలా భగవంతుని మీద ఆధారపడి ఉంది, ఈ సృష్టి అంతా కూడా ఎట్లా భగవంతుని నుంచి ఉద్భవిస్తూ ఉంది, చివరికి ఈ కనిపించేటువంటి దృశ్యమాన జగత్ అంతా కూడా ఎలా భగవంతునికి సొత్తు అయి ఉంది అని అర్థమవుతుందంట. ఈ పలానా వస్తువు పలానా వ్యక్తి యొక్క సొంతం అని చెప్పేసి నాకు తెలిసినప్పుడు నేనేం చేస్తాను అంటే యథార్థంగా ఇది నాది కాదు అని చెప్పి అర్థం చేసుకున్నప్పుడు ఆ వస్తువుని ఎలాంటి పద్ధతుల్లో దుర్వినియోగం చేయకుండా దాని యజమానికి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నేను నిజంగా మంచి వ్యక్తినైతే, అర్థం చేసుకున్నటువంటి వాడిని అయితే. రెండో స్కందం అంతా కూడా ఏ విషయాన్ని ప్రబోధిస్తుంది అంటే ఈ సర్వసృష్టి ఏ విధంగా భగవంతుని యొక్క సొత్తు అయి ఉంది, మరి భగవంతుడికి సొత్తు అయినప్పుడు దీన్ని ఎవరి కోసం ఖర్చు పెట్టాలి మనము, ఆ భగవంతుడి కోసమే ఖర్చు పెట్టాలి, వేరే ఏ విధంగానూ దుర్వినియోగం చేయకూడదు, స్వామి యొక్క సేవ కోసమే, భగవంతుని యొక్క ప్రయోజనం కోసమే దీన్ని ఉపయోగించాలి. ఈ విషయం మనకు అర్థమైనప్పుడు ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా చాలా సులువు అవుతుందంట. ఒక భక్తుడు చెప్తాడు నేను ఇంద్రియాలను నిగ్రహించాలి, మనస్సు నిగ్రహించాలి అని, నిగ్రహం అని చెప్పేసి అతను వాటిని ఎంత నిగ్రహించుకొని అదుపులో పెట్టుకుని కూర్చున్న ఈ పాములు లాంటి, మామం పాములు కాదు, బుసగొట్టే పాములు ఇవి, ఎంత బుట్టలు వేసి పెట్టినా గానీ సమయం దొరికింది అంటే బుట్టను లేపేస్తాయి, పడగిప్పేస్తాయి అన్నమాట. వీటికి యథార్థమైనటువంటి నిగ్రహం ఎట్లా అంటే వీటికి ఇవి ఎవరి సొత్తు, ఈ ఇంద్రియాలు ఎవరి సొత్తు, ఈ మనసు ఎవరి సొత్తు, ఇది దీని యజమాని తెలుసుకొని అతనికి వీటిని అర్పించడం మొదలుపెట్టినప్పుడు మనోనిగ్రహం గాని, ఇంద్రియ నిగ్రహం గాని, ఆత్మ నిగ్రహం గాని, ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో ఆత్మ సంయమనం కలిగినటువంటి, ఆత్మవద్భేరు అంటే ఏంటి, ఆత్మ సంయమనం కలిగినటువంటి అంటే మనో ఇంద్రియ నిగ్రహాలన్నీ కలిగి ఉన్నటువంటి వాళ్ళు భక్తులు ఎలా కలిగి ఉంటారంట. ఇక్కడ సూత్రం ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి, ఆత్మవద్భేరు వ్యూహే, వ్యూహే అంటే చతుర్వ్యూహం. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది చతుర్వ్యూహం, దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఏకో దీవో నిత్య లీలాను రక్తో, ఇది మనకి వేదం చెప్పేది. ఒకడే ఒకడు ఉన్నాడు ఈ సృష్టి ముందు, భగవంతుడు నారాయణుడు. ఆయన ఏం చేశారంటే నిత్య లీలాను రక్తో లీలలు చేయడం కోసం అని చెప్పేసి ఈ మొత్తం సృష్టి అంతా కూడా విస్తరింపజేశాడండి. ఆయన ఎలా విస్తరింపజేశాడంట, ఆ మొట్టమొదటి భగవంతు నుంచి కుడి భాగం నుంచి ఎవరొచ్చారు, బలరాముడు వచ్చాడు. ఆ బలరాముడి నుంచి ఒక చతుర్వ్యూహం వచ్చిందంట, వాసుదేవ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ. ఆ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుంచి ఇంకొక చతుర్వ్యూహం వచ్చిందంట, మళ్ళీ వాసుదేవ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ. ఆ రెండో చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుంచి మహావిష్ణువు వచ్చాడంట. మహావిష్ణువునే మనం కారణోదక సాయి విష్ణువు అని కూడా అంటాం. ఆయన కారణ సముద్రంలో ఉంటాడు. ఆ కారణోదక సాయి విష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణువు వచ్చాడు. ఈ కారణోదక సాయి విష్ణు లేదా మహావిష్ణువు ఎప్పుడు ఆయన అంతరిక్షంలో ఆ కారణ సముద్రంలో శయనించి ఉంటే ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలో అనంత కోటి విశ్వాలు బయటకు వస్తుంటాయి, లోపలికి వెళ్ళిపోతుంటాయి. ఆయన దివ్యదేహం నుంచి బయటకు వచ్చిన ప్రతి విశ్వంలోకి ఒక గర్భోదక సాయి విష్ణువు ప్రవేశిస్తాడు. ఆ గర్భోదక సాయి విష్ణు గర్భోదక సముద్రంలో శయనించి ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, ఆ గర్భోదక సాయి విష్ణువు ఒక నాభి నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఆ బ్రహ్మదేవుడు ఆ విశ్వానికి సంబంధించిన సృష్టి అంతా చూసుకుంటాడు. ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క బ్రహ్మదేవుడు ఉంటాడు. మీకు తెలిసిందే బ్రహ్మదేవుని లీలల్లో మీకు తెలిసిందే అది. బ్రహ్మదేవుడు ఒకసారి ద్వారకలో కృష్ణుని చూడడానికి వస్తే నాలాంటి బ్రహ్మే వచ్చాడు కృష్ణుడి దగ్గరికి అని అనుకుంటే, కృష్ణుడికి అంతరాత్మ ఆయన పరమాత్మ కదా, పాప మనోడికి కొంచెం గర్వం వచ్చినట్టుంది అని చెప్పి ద్వారపాలకుడు రాగానే చెప్పాడు అనమాట, బ్రహ్మ అంట మీ దగ్గరికి వచ్చాడని చెప్పేసి అనగానే, ఏ బ్రహ్మ వచ్చాడో కనుక్కోండి అని అంటే, ద్వారపాలకుడు వెళ్ళి ఏ బ్రహ్మ వచ్చాడో కనుక్కోమని చెప్పేసి మా స్వామి అంటున్నాడు అని అంటే, ఏ బ్రహ్మ అంటే ఇంకో బ్రహ్మ అంటే బ్రహ్మే అనే బ్రహ్మలో ఉన్నాడు ఆయన. ఏ బ్రహ్మ అన్నాడు ఏమిటి అని, చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడని చెప్పు అని చెప్పాను. సరే చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడు అని చెప్పి ద్వారపాలకుడు చెప్పాడు. ఆయన లోపలికి వెళ్ళాడు. తర్వాత కృష్ణుడు అడిగాడు అనమాట, స్వామి ఏ బ్రహ్మ అన్నారంటే, అంటే ఇంకా నా నేను కాకుండా ఇంకా బ్రహ్మలు ఉన్నారా అన్నాడు. ఏం చూస్తావా అని అన్నాడు. అవకాశం ఇస్తే భగవంతుడు సంకల్పించాడు, ఎంతమంది బ్రహ్మలు అంటే వాళ్ళు ఒక్కొక్క విశ్వాన్ని చూసుకునేవాళ్ళు, చతుర్ముఖ బ్రహ్మ, దశముఖ, శతముఖ, సహస్రముఖ, శత సహస్రముఖ, ఇంకా చెప్పలేము, ఎన్నెన్నెన్నో మంది. వాళ్ళందరినీ చూస్తే బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ వాళ్ళ ముందు ఎలా ఉన్నాడట, ఒక చిన్న చిన్న కీటకంలాగా ఉన్నాడంట ఆయన. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మకు అర్థమైంది, నేనొక్కడే కాదు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చతుర్ముఖ బ్రహ్మ ఈ విధంగా గర్వం పొందితే ఆయన గర్వాన్ని భగవంతుడు ఆ విధంగా తొలగించాడని చెప్పేసి మనం అని అర్థం చేసుకునేటప్పుడు ఒక స్పష్టమైన విషయం అర్థం చేసుకోవాలంటే, చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్తు భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు ఆయన. 12 మంది మహాజనులు మనం చెప్పేటప్పుడు స్వయంభు నారద శంభు అని చెప్తాం, ఆయన మహాజనుడు. మరి ఆయన ఎలా గర్వానికి లోనవుతాడు, ఆయన ఎందుకు గర్వానికి లోనవుతాడంటే, భగవంతునికి వైభవాన్ని పెంచడానికి, భగవంతునికి యశస్సును మరింత ఇనుమడింపజేయడానికి ఆయన గర్వానికి లోనై మనందరికీ గుణపాఠం నేర్పిస్తాడు. అందుకని ఎప్పుడు పొరపాటును అనుకోకూడదు, బ్రహ్మ కానీ లేకపోతే శివుడు కానీ వీళ్ళందరూ ఎక్కడన్నా సరే ఇలా భ్రమకులు ఉన్నట్టు మనకు కనిపించే సన్నివేశాల్లో శుద్ధ భక్తుల యొక్క భ్రాంతులు బద్ధజీవులకు బోధనలు, ఈ సూత్రం ఒకటి మనం లోపల మనసులో దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఈ సూత్రం దృష్టిలో పెట్టుకోకుండా మనం గనక భాగవతాన్ని కానీ లేకపోతే ఏ శాస్త్రాన్నైనా ఏ సన్నివేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందంటే, దానివల్ల అర్థం కన్నా అపార్థమే ఎక్కువ అవుతుంది. ఎప్పుడు కూడా మనం భాగవతాన్ని కానీ శాస్త్రాలు కానీ అర్థం చేసుకునేటప్పుడు సామాన్యంగా మనం ఏం చేస్తామంటే, సన్నివేశాన్ని చూసి వ్యక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. తప్పది, వ్యక్తిని అర్థం చేసుకుని సన్నివేశాన్ని చూసే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు అర్జునుడి విషయం వస్తే, అర్జునుడు ద్రోణాచార్యుడితో ఏమంటున్నాడు, చూడు నువ్వు నన్ను గొప్ప విలుకాన్ని చేస్తానన్నావు, ఇప్పుడు ఏకలవుడికి అన్ని నేర్పిస్తావు, ఇదేనా, నువ్వు ఎట్లయినా సరే వాడిని ఆపు అని చెప్పన్నాడు. ఈ సన్నివేశం మనం విన్నప్పుడు, సన్నివేశాన్ని విని అర్జునుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేసామనుకో, అర్జునుడు చాలా అసూయపరుడుగా మనకు అనిపిస్తాడు. అలా కాకుండా వ్యక్తిని అర్థం చేసుకుని సన్నివేశాన్ని అంచనా వేసామనుకో, అర్జునుడు ఎవరు, శుద్ధ భక్తుడు, మంచి శిష్యుడు. ద్రోణాచార్యుడు లాంటి బ్రాహ్మణుడు వాగ్దానం చేశాడు, అర్జున నీలాంటి గొప్ప విలుకాడు ఎవరు లేకుండా చూస్తానని. ఆ మాట ఎక్కడ పొల్లుపోకూడదని చెప్పి గురువు యొక్క మాట కాపాడే నిమిత్తం ఆయన అడిగాడంట. అలానే బ్రహ్మదేవుడు కానీ ఇలాంటి శుద్ధ భక్తులు వాళ్ళు భ్రాంతి చెందడం అంటూ జరిగితే అది భగవంతుని యొక్క సంకల్పంతోనే అయి ఉంటుంది, కానీ వాళ్ళు సహజంగా శుద్ధ భక్తి స్థానంలో ఇలా భ్రాంతి చెందేటువంటి అవకాశం లేదని గుర్తించాలి మనం. ఇలా ఈ సృష్టిలన్నీ కూడాను గర్భోదక సాయి విష్ణువు ఆయన బ్రహ్మదేవుని ఉద్భవింపజేసి ఆ బ్రహ్మదేవుడి ద్వారా ఈ సృష్టి అంతా కూడా చేయిస్తున్నాడు. అయిన తర్వాత సృష్టిలో వచ్చేటువంటి ప్రతి ఒక్క జీవుడికి మళ్ళీ ఆ జీవుడికి దిశానిర్దేశం చేసేటువంటి వాళ్ళు కావాలి. అందుకని గర్భోదక సాయి విష్ణువు నుంచి మళ్ళీ క్షీరోదక సాయి విష్ణువు మొదలయ్యి ప్రతి జీవుని యొక్క హృదయంలో ఉన్నాడు అనమాట. అందరి జీవుల హృదయాల్లో ఆయన ఉన్నాడు. క్షీరోదక సాయి విష్ణువు పరమాత్మ రూపంలో అందరి హృదయాల్లో ఉన్నాడు. అదే క్షీరోదక సాయి విష్ణువు క్షీరోదక సముద్రం అంటే పాల సముద్రంలో ఆయన శయనించి ఉన్నాడు అనమాట. క్షీరోదక సాయి విష్ణువు అని అంటే అందరి హృదయాల్లో పరమాత్మగానే ఉంటాడు, అక్కడ క్షీరసాగరంలో ఆయన శయనించి ఉంటాడు. నేను మొన్నటిదాకా క్షీరోదక సాయి విష్ణువు అంటే పరమాత్మకు అందరి హృదయాల్లో మాత్రమే ఉంటాడు అనుకునేవాడిని. తర్వాత మొన్న మేము చర్చించినప్పుడు లక్ష్మీధర్ బాబు చెప్పాడు అనమాట, క్షీరోదక సాయి విష్ణువు ఆయన విడిగా క్షీరసాగరంలో ఆయన శయనించి ఉంటాడు, అదే సమయంలో అందరి హృదయాల్లో పరమాత్మగా ఉంటాడు. గర్భోదక సాయి విష్ణువు ఆయన గర్భోదక సముద్రంలో ఆయన శయనించి ఉంటాడు. సో ఇదంతా కూడా ఏమన్నారు, వ్యూహే. వ్యూహే అంటే ఇది. ఇప్పుడు దీని నుంచి మీకు ఏమవుతుందో చూడండి, ఒకే ఒక భగవంతుడు ఉన్నాడు, ఆయన నుంచి మహావిష్ణువు వచ్చాడు, మహావిష్ణువు నుంచి అయి బోళ్ళని విశ్వాలు వచ్చాయి, ఆ విశ్వాల్లో మళ్ళీ గర్భోదక స్వాయి విష్ణువు మొదలుపోయి ఆయన బ్రహ్మదేవుని సృష్టించి బ్రహ్మదేవుడి ద్వారా ద్వితీయ సృష్టి చేయిస్తున్నాడు, మళ్ళీ ఆ సృష్టించబడే జీవులన్నింటిలో పరమాత్మగా ఆయన ప్రవేశిస్తున్నాడు. ఇన్ని విధాలుగా ఆయన చేస్తుంటే ఏమనిపిస్తుంది ఈ వర్ణనంతా విని మీకు, ఇదంతా భగవంతుని యొక్క సొత్తు, ఇది భగవంతుని యొక్క ఆస్తి, ఇది భగవంతుని యొక్క ఆస్తి. మరి భగవంతుని యొక్క ఆస్తి అన్నప్పుడు దీన్ని ఎవరికి సమర్పించాలి, ఆ భగవంతుడికి సమర్పించాలి. ఈ భావన ఎప్పుడైతే వస్తుందో మనకి ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, ఆత్మ సంయమనం చాలా సులభమవుతుంది. విడిగా ఇంద్రియాలని ఎంత వెనక్కి లాక్కోవాలని చెప్పేసి వాటిని ఎంత నిగ్రహించాలని ప్రయత్నించినా కూడా తాత్కాలిక నిగ్రహం సంభవించవచ్చేమో, కానీ శాశ్వత నిగ్రహం జరగదు. ఏమర్థం చేసుకోవాలి మనం ఇది, భూమి రాపో నలోవాయు కమ్మనో బుద్ధిరేవచి అహంకార ఇతీయమే భిన్నా ప్రకృతి రష్టదా. ఈ శరీరం ఉందంటే ఈ శరీరము భూమి నీరు నిప్పు గాలి ఆకాశంతో నిండి ఉంది, స్థూల శరీరం. సూక్ష్మ శరీరం ఉందంటే మనసు బుద్ధి అహంకారంతో నిండి ఉంది. ఈ ఇన్ని ఈ ఎనిమిది మూలకాలతో ఉన్న ఈ భౌతిక ప్రకృతి కృష్ణుడి ఆస్తి. అది కృష్ణుడి ఆస్తి అన్నప్పుడు దీనిని ఎవరికి సమర్పించాలి, న్యాయంగా కృష్ణుడికే సమర్పించాలి. ఈ భావన మనకు ఒకసారి అర్థమైందనుకోండి, దీనిని ఇంకా దుర్వినియోగపరచలేము మనం. దుర్వినియోగపరచడం అంటే ఏంటి, ఈ శరీరాన్ని ఈ మనస్సుని బుద్ధిని కామానికి క్రోధానికి లోభానికి అసూయ ద్వేషాలకి తాకట్టు పెట్టడమే దుర్వినియోగం చేయడం. అలా దుర్వినియోగం చేయలేం. అనగనే నిజమైనటువంటి నిగ్రహ సూత్రం ఏంటి అని అంటే మనకు ఈశోపనిషత్తు చెప్తుంది, ఈశావాస్యం విధం సర్వం యత్కించే జగత్యాన్ జగ తేన తిక్తివైన భుంజీద మాగురుద కశ్యశ్విద్ధన. వ్యూహే అనే దానికి కూడా అది ఒక అంతరార్థం అన్నమాట. అన్ని భగవంతుని యొక్క ఆస్తి, ఇందులో నా కేటాయించబడినటువంటి వాటా ఎంత ఉందో అంతవరకు నేను అనుభవించి మిగతా వాడు కేటాయించిన వాటాలో నేను అసూయి చెందకుండా నాకు ఇచ్చిన దాంట్లో నేను భగవంతునికి ఇవ్వడం నేర్చుకుంటే నాకదే జీవితానికి సాఫల్యం. పక్కన వాడి కోటి రూపాయలు ఇచ్చిండొచ్చు, నాకు 100 రూపాయలు ఇచ్చిండొచ్చు భగవంతుడు, నాకు ఇచ్చిన 100లో నేను 50 రూపాయలు భగవంతునికి ఇవ్వగలిగితే నేను ధన్యం. వాడి 1 కోటి రూపాయలు ఇచ్చి అందులో 1-2 కోట్లు కూడా స్వామికి ఇవ్వలేకపోతే వాడు వృధా. ఎందుకు చెప్పండి, వానికి ఇచ్చిన శాతంలో వాడు కనీసం 2% కూడా ఇవ్వలేకపోతున్నాడు, నాకు కేటాయించబడిన వాటాలో నేను 50% భగవంతునికి ఇవ్వగలుగుతున్నాను. ఇక్కడ చూడండి, ఎవరికి పోలిక లేదండి, ఎవరికి పోటీ లేదు. ఇక్కడ బయట ప్రపంచం అంతా కూడా కాంపిటీషన్ వరల్డ్, ఎప్పుడు చూసినా పోటీ పోటీ పోటీ. ఆధ్యాత్మిక జీవితంలో ఎవరి స్థానం వాళ్ళదే, ఎవరి స్థితి వాళ్ళదే, ఎవరి యొక్క ప్రత్యేకత విశిష్టత వాళ్ళదే అన్నమాట. ఎందుకంటే ఏ వ్యక్తికి ఆ వ్యక్తి భగవంతుని ప్రత్యేకంగా తనదైనటువంటి భావంతో సంతృప్తి పరచగలుగుతాడు కాబట్టి ఇందులో పోటీ ఏమి లేదు. నేను చెప్పే విధానంలో నేను చెప్తాను, నేను చెప్పేటువంటి భావంతో నేను కృష్ణుని సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తాను, తోటి వ్యక్తి చెప్పే విధానంతో నేను చెప్పి నేనేదో కొత్తగా సంతృప్తి పరచాలని ప్రయత్నం చేస్తే దానివల్ల ఏం లేదు. కృష్ణుడు నాకంటూ ఒక స్వభావాన్ని ఇచ్చాడు, నేచరు. దీనిలో నేను గురువు సాధు శాస్త్రాలను పెట్టుకుని నేను కృష్ణుడిని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తే అది నాకు సంతృప్తి, సంపూర్ణమైనటువంటి సంతృప్తి అక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఎందుకు ఈ శ్లోకం ఏమంటున్నారు, నిజంగా ఎవరైతే మునులు యోగులు ఉన్నారో వాళ్ళని పాదపద్మాలని వాళ్ళు నిజమైన క్షేమాన్ని కోరిన వారై వాళ్ళు నీ పాదపద్మాలు హృదయాల్లో కొలవుంచుకొని పూజిస్తారంట. రామాయణంలో రాముడు వచ్చినప్పుడు దండకారణ్యంలో ఈ మునులు ఋషులు అందరూ కూడా అదే చేశారు. కృష్ణుడు రాముడు పాదాల మీద పడి వాళ్ళు ప్రణమిల్లి మాకు సేవ కావాలని చెప్పన్నారు. అప్పుడేమన్నాడు తెలుసా స్వామి, నేను తర్వాత అవతారంలో మీకు ఆ కోరిక నెరవేరుస్తాను, అప్పుడు వరకు నా పాదపద్మాలని మీ హృదయంలో కొలువుంచుకొని ధ్యానించండి అని చెప్పన్నారు. వాళ్ళు అదే పని చేస్తారనమాట. నిజమైన క్షేమాన్ని కోరే వాళ్ళు పని చేశారు. తర్వాత వాళ్ళందరూ ఎలా వచ్చారు మళ్ళీ, ఆ మునులందరూ కూడా ఋషులందరూ కూడా కృష్ణుడి లీలలో ఆయా రాజ్యాల్లో రాకుమార్తెలుగా వస్తే వాళ్ళందరూ కూడాను మళ్ళీ నరకాసుడి ద్వారా తీసుకుని రాబడితే కృష్ణుడు వాళ్ళ నరకాసుడికి చెర నుంచి విడిపించి తన ఆశ్రయాన్ని ఇచ్చాడు అనమాట. భక్తులందరూ ఏం కోరుకుంటారు, స్వర్గానికి అతీతంగా భగవంతుడితో సమానమైన ఐశ్వర్యం కలిగినటువంటి దివ్యమైనటువంటి ఆ స్థానాన్ని కోరుకుంటారు. అంటే భగవంతుడితో సమానమైన ఐశ్వర్యం అని అంటే ఇదేమిటంటే, ముక్తుల్లో రకరకాలు ఉంటాయని మనం చెప్పుకుంటాం అనమాట. సాయుజ్య, సామీప్య, సాలోక్య, సారూప్య, సాష్టి అని చెప్పి సాయుజ్య ముక్తి అనేటువంటిది భక్తులు కోరుకునేటువంటిది కాదు, అది ఎవరైతే నిరాకారవాదులు ఉంటారో వాళ్ళు కోరుకునేటువంటిది. సామీప్య భగవంతుడితో సమీపంగా నివసించడం, సారూప్య భగవంతునిలాగానే భగవంతుని యొక్క రూపం ఎలా ఉంటుందో అలాంటి రూపంతో భగవంతుని దగ్గర ఉండడం, సాలోక్య భగవంతుని ఉండేటువంటి ఆ లోకంలో నివసించడం, సాష్టి భగవంతునికి ఉండేటువంటి ఐశ్వర్యం, భగవంతుని కొనేటువంటి ఆ ఐశ్వర్యం ఏదైతుందో ఆయనకునే ఐశ్వర్యం సమానమైన ఐశ్వర్యంతో జీవించడం. ఇలాంటి ముక్తిని భక్తులు కోరుకుంటూ ఉంటారు. ఎలా అనంటే, త్రిసంధ్యలయందు నీ పాదపద్మాల్ని అర్చించడం ద్వారా, అలా వాళ్ళు నీ చతుర్వ్యూహాన్ని ధ్యానిస్తారు. గమనించండి, అన్ని కృష్ణుడి యొక్క శక్తి అని అర్థమైందనుకోండి మనకి, ఆ శక్తిని పొదుపు చేయడానికి, అదుపు చేయడానికి, కృష్ణుడి యొక్క సేవలో ఉపయోగించడానికి ఎంత సులభం అవుతుందో చూడండి. నీరు కనిపిస్తుంది అనుకో, ఇది కృష్ణుడి యొక్క శక్తి, దీన్ని నేను కృష్ణుడి కోసం నేను దీనిని పొదుపు చేస్తాను. ధనం ఉంది, లక్ష్మి, ఈ డబ్బు, ఇది కృష్ణుడి యొక్క శక్తి, మరి ఆయన లక్ష్మీపతి కాబట్టి దీనిని భగవంతుని కోసం నేను పొదుపు చేసి ఎక్కువగా దుబారాగా ఖర్చు పెట్టకుండా అదుపు చేసుకుని భగవంతునికి సేవ కోసం ఉపయోగిస్తాను. ఈ శరీరం ఉందనుకోండి, ఇది కృష్ణుడి శక్తి, ఎందుకంటే పంచభూతాలు కృష్ణుడివే, మనస్సు బుద్ధి అహంకారం ఆయన నుంచి వచ్చినటువంటి శక్తి నాకు, దీనిని ఎక్కువగా మిగతా వాటికి ఇంద్రియ భోగాలకు వృధా చేయకుండా కృష్ణుడి యొక్క సేవ కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తాను. మనస్సు ఉందనుకోండి, రోజు మనస్సులో ఎన్నో ఇంద్రియ భోగాలు నేను మనసులో ఆలోచిస్తూ ఉంటాను, ఎన్నో రకాలైనటువంటి కోరికలన్నీ మనసులో, ఇంద్రియ కోరికలన్నీ కూడా కోరుతూ ఉంటాను, ఆలోచిస్తూ ఉంటాను, ఎలా పొందాలని చెప్పి ప్లాన్లు పథకాలు వేస్తుంటాను. దీని ఇది మనస్సు, ఇంద్రియాణం మనస్శాస్త్రమే అన్నాడు కదా, ఇది కృష్ణుడి యొక్క శక్తి అని చెప్పేసి మనకి పూర్తిగా అవగాహనకు వచ్చినప్పుడు దీనిని ఆయన సేవలో నిమగ్నం చేసి పరిపూర్ణమైనటువంటి నిగ్రహాన్ని పొందుతాం అన్నమాట. ఆ ఈ విధమైన నిగ్రహమే కృష్ణుడికి అనుగ్రహానికి కారణమవుతుంది. ఇవి ఎవరు సొత్తో అర్థం చేసుకోకుండా ఊరికినే ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా నేను ఏదో సాధించాలి, ఏదో సిద్ధులు పొందాలి, ఏదో పేరు ప్రతిష్టలు పొందాలి, లేదా అందరి ముందు ఏదో గొప్పవాడిగా కనిపించాలి అని నిగ్రహం చేసామనుకోండి, ఆ నిగ్రహం ఏదో ఒక రోజున పట్మని చెప్పేసి పేలిపోతుంది. తర్వాత ఇంద్రియాలన్నీ కూడా పాముల్లాగా మీదపడి కరిచిపారేస్తాయి అనమాట. అలాంటి నిగ్రహం అనేటువంటిది శుష్క నిగ్రహం అది. భాగవతం మనకి ఏమి నిగ్రహం చెప్తుందంటే, కృష్ణుడి యొక్క ఆస్తి ఇదంతా అని అర్థం చేసుకోవడం ద్వారా ఇవన్నీ కృష్ణుడికి సమర్పించినప్పుడు నిజమైన అనుగ్రహాన్ని పొందవచ్చని చెప్తుంది భాగవతం. రెండవ స్కందం అంతా అదే చెప్పేది. ఏం చెప్తుంది, ఈ సృష్టి అంతా ఎలా వచ్చింది కృష్ణుడి నుంచి, ఇది అర్థం చేసుకోవడం ద్వారా కృష్ణుడికి ఎలా శరణాగతి పొందవచ్చు అని చెప్తుంది. భగవంతునికి పాదపద్మాలు ఈ సృష్టిలో మీరు గమనిస్తే ఎన్నో 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 రకాల ప్రయోజనాలు జీవులందరికీ తీసుకొచ్చి పెట్టాయి. మీరు చూడండి, ఈ జీవులందరికీ ఒక నిజమైనటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటనంటే, పవిత్రమైనటువంటి పుణ్యతీర్థం అన్నమాట, పుణ్యతీర్థం, పుణ్యజలం. ఆ పుణ్యజలం అనేటువంటిది ఏదైతే ఉందో అది జీవులు తొందరగా ఉద్ధరిస్తుంది అన్నమాట. అందుకే మీరు చూడండి, ఆరాధన అంతా జరిగిన తర్వాత ప్రోక్షణ చేస్తారు, ఆ పుణ్యజలం పడినప్పుడు మనలో ఎంత పవిత్రీకరణ జరుగుతుంది తెలియకుండానే. ఈ భూమండలం మీదకి ఆ పవిత్రమైనటువంటి జలం రావడానికి కారణం ఎవరు తెలుసా, భగవంతుని యొక్క పాదపద్మం. ఎలా, వామన అవతారంలో ఆయన మూడు పాదాలు నాకు దానమని అడిగినప్పుడు మొదటి పాదంతో ఆయన అధోభాగాన్నంతా ఆక్రమించాడంట, ఇంకొక పాదంతో ఊర్ధ్వభాగాన్నంతా ఆక్రమించాడంట, ఊర్ధ్వలోకాలన్నీ. ఆ ఊర్ధ్వలోకాలన్నీ ఆక్రమిస్తున్నప్పుడు పాదం అలా పైకి వెళ్ళిపోతున్నప్పుడు అది బ్రహ్మలోకాన్ని కూడా దాటుకునేసి అక్కడ ఏం చేసింది, విరజానేది ఉంటే ఆ విరజానేదిని తాకింది. విరజానదిని తాగ్గానే ఆ బ్రహ్మజ్యోతికి రంధ్రం పడి విరజానదిని తాగ్గానే విరజానదికి రంధ్రం ఏర్పడి ఆ విరజానది అక్కడి నుంచి ఏమైంది, భగవంతుని యొక్క పాదాలను అభిషేకిస్తూ కిందకి జారిపోయింది అనమాట. ఈరోజు నీ పవిత్రమైన గంగ ఈ భూమి మీద ప్రవహిస్తుంది అని అంటే భగవత్ పాదాలే దానికి కారణం. ఆ భగవంతునికి పాదాలు వెళ్లి ఆ విరజానదిని స్పర్శించడం వల్ల గంగ కిందకి ప్రవహించింది. భగవత్ పాదాలే స్వయంగా వెళ్లి స్పర్శ చేయడం వల్ల ఆ గంగ కిందకి ప్రవేశిస్తూ ఉంటే అప్పుడేమైంది, బ్రహ్మ చూశాడు ముందు అక్కడే ఆయన లోకంలోనే ప్రవేశించింది కదా, అరే రే గంగ వస్తుంది, ఈ వచ్చేటువంటి గంగతో భగవంతునికి పాదాలు కడుగుదామని చెప్పేసి ఆయన ఎంతో ఆత్రంగా వెళ్లి ఆ గంగా జలంతో భగవంతునికి పాదాలని బాగా కడిగాడు అనమాట. భగవంతునికి పాదాలను కడిగి ఆ గంగను అలా వదిలేశాడు ఆయన. ఇంకా వచ్చే గంగంతా కూడాను భగవంతునికి చరణామృతమే. గంగ ఏమిటి, అది భగవత్ పాద అంబుది ప్రవాహం. అందుకే అన్నమాచార్య కూడా ఒక పాదం మీద ఒక కీర్తన చెప్తారు,
తిరువేంకటగిరి తిరమణి జోపిన పరమ పదము పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము.
బ్రహ్మ ఆయన బ్రహ్మ ఎవరు, మనందరికీ పరంపర ఆచార్యుడు. ఈ బ్రహ్మ మధ్య గౌడీ సంప్రదాయం అంటాం కదా, ఈ సంప్రదాయానికి మొట్టమొదటి ఆచార్యుడు ఆయన. ఆ మనం నిజంగా ఎంత గొప్ప సంప్రదాయంలో ఉన్నాం ఒకసారి అదృష్టాన్ని భావించండి. ఇక్కడ ఈ శ్లోకంలో దేవతలు ప్రత్యక్షంగా ద్వారక నగరంలోకి వెళ్ళి కృష్ణుడి యొక్క పాదాలను మేము చూడగలుగుతున్నామే, ఎంత అదృష్టం అది అనుకుంటున్నారు. ఎక్కడ ద్వారకలో వాళ్ళు వెళ్ళి కృష్ణుడి పాదాలు చూసినందుకు వాళ్ళంత అదృష్టం అని భావిస్తుంటే మనం ఎంత అదృష్టం ఆలోచించండి. ఆ పాదాలను స్వయంగా అభిషేకించినటువంటి బ్రహ్మ మన పరంపరలో మొట్టమొదటి పూర్వాచార్యుడై ఉన్నాడంటే, అలాంటి పరంపరలో మనం ఉన్నామంటే ఎంత గొప్ప అదృష్టం అందే ఆలోచించండి. భగవంతుని యొక్క పాదాలు ఎంత మందికి ఎంత గొప్ప పరివర్తన తీసుకొని వచ్చాయి చూడండి. ఆ కీర్తులు అన్నమాచార్య ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాడు ఆయన.
చెలగి వసుధ గోలిసిన నీ పాదము బలితల మోపిన పాదము తలక గగనము తన్నిన పాదము బలరిపుగాసిన పాదము.
తలక గగనము తన్నిన పాదం ఈ మాటలోనే ఉంచుకోండి. అది ఎప్పుడైతే గగనాన్ని తన్నిందో ఆ పాదము గంగ అప్పుడు వచ్చింది. భగవత్ పాదం ఎప్పుడైతే గగనాన్ని తన్నిందో గంగ అప్పుడు కిందకి దిగింది. బలరిపు గాసిన పాదం, బలరిపు అని అంటే బలిచక్రవర్తికి శత్రువు ఎవరైనా ఇంద్రుడు. ఇంద్రుడిని కాపాడింది ఆయనే, బలిని కాపాడింది ఆయనే. ఇంద్రుడు కూడా చెట్టు పొట్లు తిరుక్కుంటా ఉన్నాడు ఇల్లు వాకిల్లు లేకుండా, ఆయనకి ఆయన రాజ్యం ఇప్పించాడు. తర్వాత చెప్తున్నాడు అది ఎలా ఇప్పించాడు అని అంటే,
కామిని పాపము కడిగిన పాదము పాము చలనిడిన పాదము ప్రేమతో శ్రీ సతీ పిసికెడి పాదము పామిడి తురగపు పాదము.
మొదటి దాంట్లో ఏం చెప్పాడు, బలితల మోపిన పాదము అదే, బలరిపు గాచిన పాదము అదే. బలి మీద పాదం మోపింది ఆ పాదమే, బలిశత్రువైనటువంటి ఇంద్రుని కాపాడింది ఆ పాదమే, కామిని పాపం కడిగింది ఆ పాపం ఆ పాదమే. కామిని పాపం అంటే ఎవరు, అహల్య అంటాం మనం అందరం కూడా. భగవంతుడి పాదాలు తాకి అహల్య ఉద్ధరించబడింది. కానీ కృష్ణలీలలో కూడా చూస్తే కుబ్జ భగవంతునికి పాదం స్పర్శ చేత ఆమె అన్ని విధాలైనటువంటి భౌతిక కోరికల నుంచి పవిత్రమైంది, మంచి రూపాన్ని పొందింది. పాము తలనిడిన పాదము అంటే కాళీయలీల. ఆ కాళీయలీలలో కృష్ణుడికి పాదపద్మాలు గుర్తు ఉండడం చేత కాళీయుడికి ఎటువంటి అపాయం లేకుండా పోయింది, కాళీయుడికి ఎటువంటి అపాయం లేకుండా పోయింది. అందుకే ఏమంటారంటే మీరు చూడండి, ఇంట్లో ఎవరైనా సరే ఒక గొప్ప భక్తులు ఉంటే వాళ్ళ వల్ల ఇంటి వాళ్ళందరూ రక్షించబడతారంట. ఎలా అంటే కాళీయుడు ఇంత పొరపాటు చేశాడు కదా, స్వామి కాళీయుడి మీదకి వెళ్ళి మర్దన చేస్తున్నాడు అనమాట, కాళీ మర్దన. ఆ కాళీ మర్దన చేస్తున్నప్పుడు కాళీయుడికి విషం అంతా కక్కేస్తున్నాడు, ఇంకే విషంతో పాటు ప్రాణం కూడా కక్కేయాల్సి వస్తుంది, ఆ పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అప్పుడు కాళీయుడి భార్యలు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడికి ప్రార్థన చేశారు, స్వామి ఈ అహంకారి అయినటువంటి మా భర్తకి విషము పోయింది, విషంతో పాటు విషం లాంటి అహంకారం గర్వం కూడా పోయింది, ఇంకొంచెంసేపు కనుక నువ్వు తొక్కావు అనుకో అతనే పోతాడు, దయచేసి ఆ పని చేయకుండా మాకు ఆయన మిగిల్చు అని చెప్పాను. ఆ భార్యలు భక్తురాళ్ళు కాబట్టి వాళ్ళని చూసి భగవంతుడు ఈయన వదిలేశాడు, ఓ మీ భార్యలు వాళ్ళు భక్తులు వాళ్ళు చేసిన ప్రార్థన వల్ల నేను వదిలేస్తున్నాను, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉండను. జాగ్రత్తగా ఉండమంటే ఈయన అన్నాడు, ఎలా జాగ్రత్తగా ఉండను స్వామి, గరుత్మంతుడితో నాకు ఎప్పుడూ థ్రెట్ ఉంది, ఆయన ఎప్పుడైనా నన్ను ఏమైనా చేస్తాడు, అది నా భయం అని. ఎందుకు నేను ఎంతసేపు నీ పాదాల మీద నీ పడగ మీద మర్దనం చేసినా ఏమైంది, ఇంతసేపు నీ పడగ మీద తాండవం చేశాను కదా, నేను చేసిన తాండవం వల్ల నీ పడగ మీద నా పాదముద్రలు ఏర్పడ్డాయి, నా పాదముద్రలు చూస్తే గరుత్మంతుడు నీకు నమస్కారం చేసిపోతాడు కానీ నేను ఏమన్నాడు వెళ్ళని చెప్పాను. అట్లా మనం కృష్ణుడి పాదాలను నమ్ముకున్నాం అనుకోండి, ఆ ఆపద అనేటువంటిది అది మన దగ్గరకు వచ్చినా సరే అది మనల్ని ఏం చేయకుండా వెళ్ళిపోతుంది తప్ప మన కృష్ణ చైతన్యాన్ని ఎటువంటి ఆటంకం పెట్టదు అనమాట. కాళీయుడు ఆ విధంగా భగవంతుని పాదముద్రల్ని తన యొక్క చిహ్నాలుగా శిరస్సు మీద ధరించి వెళ్ళిపోయాడు. పాము తల నిడిన పాదం, ప్రేమతో స్త్రీ సతి పిసికెడి పాదం. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా భగవంతునికి పాదాలకే సేవ చేస్తూ ఉంటుంది, నిరంతరం నిరంతరం. ఈ తిరుపతి లీలు జరగడానికి కారణం అదే తెలుసా, ఆమె భగవంతుని పాదాలకు ప్రశాంతంగా సేవ చేసుకుంటూ ఉందంట. ఇంతలో ఆయన ఎవరో ఒక ముని వచ్చాడంట, ఎవరో ముని, భృగుముని వచ్చి రావడంతోనే చూశాడు అనమాట. అప్పటికే ఆయన కైలాసంలో టెస్ట్ అయిపోయింది, సత్యలోకం బ్రహ్మలోకంలో టెస్ట్ అయిపోయింది, ఇప్పుడు వైకుంఠంలో టెస్ట్ కోసం వచ్చాడు. వైకుంఠంలో టెస్ట్ కోసం వచ్చేది ఏమి ఉండదు అక్కడ, వైకుంఠంలో ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి భగవంతునికి రక్షణే, అక్కడ ప్రొటెక్షనే. ఆయన వైకుంఠానికి వచ్చాడు, అక్కడ వైకుంఠనాథుడు భగవంతుని పరీక్షించాలని. భగవంతుడు యోగ నిద్రలో ఉన్నాడు, ఇది కూడా చాతుర్మాసం అంటే యోగ నిద్రలో ఉన్నాడు ఆయన. యోగ నిద్రకి ఇది ప్రత్యేకత ఏంటంటే ఈ భృగుమునులే, చాతుర్మాసం అందుకే ఎంత ముఖ్యమైనది. ఆయన యోగ నిద్రలో ఉన్నాడు, భగవంతుడిని తిన్నగా వచ్చేసి భృగుమునిని ఏం చేశాడు, వక్షస్థలం మీద తన్నాడు అనమాట. వెంటనే భగవంతుడు నిద్ర లేచి, అరే రే నీ సున్నితమైన పాదాలు కఠినమైన నా హృదయాన్ని తాకి కందిపోయాయేమో కూర్చోండి అని చెప్పేసి పాదాలు అవుతాడు. ఇది జరుగుతుంటే లక్ష్మీదేవి ప్రశాంతంగా భగవంతుడి పాదాలకు, ప్రేమతో శ్రీసతి పిసికెడి పాదం కదా, ఆ సేవ భంగం అయిపోయింది. ఎంతో కాలంగా ఆ సేవలో ఎంత ఆనందాన్ని పొందుతుంది లక్ష్మీదేవి, ఆ సేవ భంగం అయ్యేసరికి ఆమెకి వల్ల కాలేదన్నమాట, చాలా కలచనిపోయింది. నా భర్త సేవ నా నుండి దూరం అయిపోయింది అని బాధపడింది. బాధపడిన తర్వాత కాసేపటికి భృగుముని యొక్క అహంకారం తొలగిపోతుంది, అతనికి పాదాల్లో ఉన్నటువంటి అహంకార నేత్రాన్ని భగవంతుడు తీసేస్తాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి ఏం చేస్తుంది, నా స్వామి యొక్క పాదపద్మాల సేవ భంగం కలిగింది అని చెప్పేసి ఆ పాద సేవని స్మరిస్తూ ఆమె ఏం చేస్తుంది, భూలోకానికి కొల్లాపురానికి వచ్చేస్తుంది అనమాట. భగవంతుడు ఆమెను వెతుక్కుంటూ తిరుపతికి వచ్చేస్తాడు. లక్ష్మీదేవి కొల్లాపురంలో ఉండి ఆ పాద సేవనే స్మరణ చేస్తుంది ఆమె. శ్రీనివాసుడు ఇక్కడ ఈ తిరుమలలో ఉండి ఆ లక్ష్మీదేవి నాకు అంత గొప్ప సేవ చేస్తుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి లక్ష్మీ లక్ష్మి అని చెప్పి ఆయన ఇక్కడ తపస్సు చేస్తున్నాడు. లక్ష్మీదేవి స్వామి పాదసేవ చేస్తూ చేస్తూ ఆ పాదసేవకి భంగం అయిపోయింది, నేను ఎంత పాపాత్మరాలు ఎంత పాపం చేస్తుంటే నాకు ఆ సేవ మిస్ అయిపోయింది తప్పిపోయిందని చెప్పి ఆమె అక్కడ కొల్లాపురంలో తపస్సు చేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరిని ఎవరు కలిపింది, నారదమునే. నారదముని అసలు ఆ భృగుముని అక్కడికి వెళ్ళడానికి కారణము నారదమునే, పరీక్ష చేయిపోయి ముల్లోకాల్లో అని చెప్పేసి. మళ్ళీ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి భగవంతుడు దూరం అయితే వాళ్ళిద్దరిని తీసుకుని మళ్ళీ ఒకటి చేసింది నారదముని అనమాట. సో భక్తుడు అంటే ఎప్పుడు ఇదే చేయాల్సింది. హనుమంతుడు ఏ విధంగా సీతాదేవిని రాముడి దగ్గరికి చేర్చాడు, నారదుడు కొల్లాపురంలో లక్ష్మీదేవిని శ్రీనివాసుడి దగ్గరికి చేర్చాడు. అందువల్ల నారదుడు గాని హనుమంతుడు గాని వీళ్ళందరూ భగవంతునికి పాదాలకు ఎంతో గొప్ప సేవ చేసిన వాళ్ళు. వాళ్ళంతా ఇక్కడ భగవంతునికి పాదాలు ఆ విధంగా ఈయన కీర్తిస్తూ ఇంకా ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు, పామిడి తురగపు పాదం. ఇది చాలా ముఖ్యమైన విషయం. పామిడి తురగపు పాదం అంటే ఏదన్నా భక్తుడికి ఎక్కడన్నా ఇబ్బంది కలుగుతుందంటే భగవంతునికి పాదాలు ఉరకలేస్తుంటాయంట. అంటూ ఉంటాం చూడు, మావోడి కాలు ఒక చోట తిన్నగా ఉండదండి, ఎప్పుడు ఎప్పుడు అని చెప్తూ ఉంటాడు. ఏదో అంటారు అనమాట, నేను తిరిగే కాలు తిట్టే నోరు ఒక చోట ఉండబోయి ఎప్పుడు పోతూ ఉండాల్సిందే అని చెప్పేసి భౌతికంగా చెప్తుంటారు. భగవంతుని యొక్క పాదం ఎప్పుడు పరిగెడుతుంది, నా భక్తులు ఎక్కడున్నారు, వాళ్ళకి ఏ రకమైన ఆపదిస్తే నేను వెళ్ళి వెంటనే ఎట్లా వాళ్ళని రక్షించుకోవాలని. పామిడి త్వరకు పాదం భగవంతునికి పాదాన్ని అన్నమయ్య ఏమని కీర్తిస్తున్నాడంటే, ఆయనకి ఆసక్తి ఉందో లేదో మనకు తెలియదు కానీ ఆయన పాదాలకి మనమంటే భలే ఇష్టం. ఎక్కడైనా భక్తులకి ఏదైనా ఇబ్బంది జరుగుతుందంటే పరిగెడతాయి ఆ పాదాలు. ఇంకా పాదాలు పరిగెడితే మనిషి రాకే ఆయన రాక వ్యక్తి రాక ఇంకేం చేస్తాడు, ఆయన వచ్చేస్తాడు. గజేంద్రుడు ఆ ప్రార్థన చేస్తే ఆ పాదాలు ఉరకలేస్తున్నాయి, ఎక్కడికి తొందరగా వెళ్ళాలని చెప్పేసి. ఎంత ఉరకలేస్తున్నాయంటే ఆ పాదాలు గరుత్మంతుడి మీద భగవంతుడు వస్తుంటే భగవంతుడు అన్నాడంట, నీ వేగం సరిపోలేదయ్యా నువ్వు ఆగన్నాడు. నువ్వు ఆగు అంటే అదేంటి స్వామి, నేను కదా మీ వాహనాన్ని నేను కదా అన్నాడు. మిమ్మల్ని ఎప్పుడు కూడా భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్లేదు నేను కదా, నేను తీసుకెళ్తున్నాను కదా అన్నాడు. నువ్వు ఆగు అని చెప్పి స్వామి ఆయన ఆపేసి గరుత్మంతుణ్ణి నువ్వు నా భుజం మీద ఎక్కువ అన్నాడు. ఇదేంటి స్వామి, ఇది రొటీన్కి భిన్నంగా అనేసి ఎక్కువయ్యా అని చెప్పి గరుత్మంతుణ్ణి తన భుజం మీద ఎక్కించుకుని భగవంతుడు చాలా వేగంగా వచ్చేసాడు గజేంద్రుడి దగ్గరికి. తీరా గజేంద్రుడి ముందుకు వచ్చేసరికి దిగి చాలు అని చెప్పాను. గరుత్మంతుడు దిగిన తర్వాత అప్పుడు ఆయన మీదకి కూర్చొని భగవంతుడు ఇప్పుడు ఇల్లు గజేంద్రుడు ముందుకు అన్నాడు. దేనికి, అక్కడ గజేంద్రుడు చూసినప్పుడు అబ్బా గరుత్మంతుడు చూసి ఎంత వేగంగా తీసుకొచ్చాడు మా స్వామిని అని ఆ కీర్తి గరుత్మంతుడికి రావాలని. భగవంతుడి యొక్క గుణం చూడండి, గరుత్మంతుడిని కూడా వేగంగా తీసుకొచ్చింది ఎవరైనా, భగవంతుడు తీసుకొచ్చాడు. భగవంతుడి పాదాలు అంత ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి అక్కడ గజేంద్రుడిని కాపాడాలని. తీరు అక్కడికి వచ్చేసరికి మనం ఏంటంటే పని ఒకటి చేస్తే పేరు ఒకటి చెప్పుకుంటాడు ఇక్కడ. కానీ భగవంతుడు ఏంటంటే నేను చేస్తాను కార్యం, పేరు నా భక్తుడికి ఇస్తాను. కృష్ణుడు కూడా అదే అంటాడు, యుద్ధం అంతా నాది అర్జున, మొత్తం యుద్ధం అంతా మంది, ద్రోణంచ భీష్మంచ దయద్రథంచ కర్ణంచ తదా జ్ఞాన్ యది యపియోధ వీరాన్ మయాంధ్ర హతాంస్వం జహిమా వ్యధిష్టో యుద్ధస్వజేత ఇతరేణి పత్నాన్ అని చెప్పి వస్తుంది శ్లోకం. ఏమని, వీళ్ళంతా ద్రోణుడు భీష్ముడు వీళ్ళంతా మొత్తం నా సంకల్పం ప్రకారంగా వాళ్ళ యుద్ధంలో ఇప్పటికే హతం అవ్వాలని చెప్పి నిర్ణయం అయిపోయింది, నువ్వు ఊరికి నేను యుద్ధం చేసి పేరు కొట్టుకొని పోవని చెప్పన్నాడు. ఇలా భగవంతుడి లక్షణం ఇది ఎంత గొప్పది. ఈ లక్షణం మనం ఈ సన్నివేశాలన్నీ విన్నప్పుడు భగవంతుడి యొక్క దివ్యమైన లక్షణాలని మనం అవలంబించుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఇలా భగవంతుని యొక్క పాదాలు ఎన్నో 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 గొప్ప లీలలు చేశాయన్నమాట. చివరికి ఏం చెప్తాడంటే అన్నమయ్య ఇదే చెప్తాడు, తిరువేంకటగిరి చిరమణి చూపిన పరమ పదము పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము చానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము. ఇలాంటి పాదము ఈ తిరువేంకటగిరి మీద వచ్చి నిలిచి దీనిని వైకుంఠంగా మార్చేసిందంట. అందుకే పైన కొండ మీద శ్రీవారి పాదాలు ఉంటాయి, స్వామి మొట్టమొదటి పాదం మోపాడని దానివల్ల ఇది వైకుంఠంగా పిలువబడుతుందంట. ఆ కొండ మీద పాదాలు చూడలేక ఒక మామూలు చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి కొండ మీద ఆ పాదాలను చూడలేక ఆయన ఏదో చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి ఆయన కొండ కింద ఉండి ప్రార్థన చేశాడంట, అయ్యా నీ కొండ కూడా ఎక్కలేను నా పరిస్థితి, కానీ నీ పాదాలు ఎలా ఉంటాయో నేను చూడలేదు ఇంతవరకు, నీ పాదాలు ఒకసారి చూపించు అని అడిగాడంట. ఆయన అలా అడిగేసరికి తెల్లారికి ఆ భక్తుడు నిద్రించి లేచేసరికి ఆయన పక్కన ఉన్న మట్టిలో భగవంతునికి పాదముద్రలు ఉన్నాయంట. ఆ పాదముద్రలను చూసి వెంటనే ఏం చేశాడంటే ఆయన ఆ పాదముద్రల యొక్క కొలత తీసుకుని దాంతో చెప్పులు పాదరక్షలు చేసి పెట్టాడు భగవంతుడికి. ఆ పాదరక్షలు పెట్టి అందుకే ఇక్కడ కింద మీరు చూడండి అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు అని చెప్పంటాం. అక్కడికి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడాను ఆ శ్రీవారి పాదాలు ఇస్తారు. ఆ పాదాలు నెత్తి మీద పెట్టుకుని ప్రదక్షిణం చేయొచ్చు పాదాల చుట్టూ. కొండ కింద పాదాలు మీరు చూడొచ్చు, పాదాలు పెద్ద పాదాలు ఇలా ఉంటాయి భగవంతునికి పాదాలు. ఈ పాదాల నుంచి దర్శనం చేసుకుని మనము భగవంతునికి దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి అందరూ శ్రీవారి పాదాల దగ్గర దర్శనం చేసుకుని వెళ్తారు. చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఆయన సామాన్యమైన వ్యక్తి, అనన్యమైనటువంటి భక్తి అనేటువంటిది హృదయంలో ఉంది కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడినట్లుగా వాళ్ళు భగవంతుణ్ణి అంతగా అర్చించారు కాబట్టి, సేవించారు, భగవంతుని స్తుతించారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి తన కృపను ఆ విధంగా ఇచ్చాడు. ఈ రోజు కూడా ఆ భక్తుడు గుర్తుగా పాదరక్షలు అందరూ కూడా భక్తులు శిరస్సును ధరించి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇంకొకటి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఈ భూమండలంలో జరిగినటువంటి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మన గౌడీ వైష్ణవులకు సంబంధించి ముఖ్యమైన లీల గయ. గయ అంటే గయాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు, ఆయన భగవ సాంగత్యం చేత, ఆయన విష్ణు యొక్క దర్శనం చేత భక్తుడైపోయాడు. పేరులో అసురుడున్నా గానీ చాలా మంచి భక్తుడు ఆయన. అయితే ఒకసారి ఈ భూలోకంలో అశాంతి అనేటువంటిది ఎక్కువ పెరిగిపోతే బ్రహ్మ మిగతా దేవతలందరూ కూడా ఒక యజ్ఞం చేయాలని చెప్పి సంకల్పించారు. వాళ్ళు చేసేటువంటి యజ్ఞానికి భూమి అంతా కదిలిపోతుంటే భూమి కదలకుండా ఉండాలని చెప్పి హేసి వాళ్ళు భగవంతుని అడిగారంట. కదలకుండా ఉండాలని అడిగితే భూమిలో మంచి ప్రదేశము, భూమి కూడాను కదలకుండా ఉండాలంటే ఏం చేయమంటారంటే భగవంతుడు అన్నాడు, గయాసురుడు అని మా భక్తుడు ఒకడు ఉన్నాడు, వెళ్ళి ఆయన అడగండి, ఆయన కనుక అంగీకరిస్తే ఆయన శరీరాన్ని యజ్ఞవాటికగా ఉపయోగించండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి బ్రహ్మాది దేవతలు వెళ్ళి గయాసురుడిని అడిగాడు, స్వామి చెప్పాడయ్యా నీ శరీరాన్ని మేము యజ్ఞవాటికగా ఉపయోగించవచ్చా అని చెప్పాను. నేను ఇందాక అన్నాను చూడండి, సమస్తము భగవంతుడి నుంచే వస్తుంది అని అర్థం చేసుకున్నప్పుడు ఈ సమస్తం భగవంతునికి అర్పించడానికి ఎంతో సులువుగా ముందుకు వస్తాం మనం. గయాసురుడు అన్నాడు, నేను నా శరీరాన్ని అర్పించడం ఏంటి, ఇది కొత్త మాటగా ఉంది, ఇది ఈ శరీరం ఎవరిది, ఆయనది, ఈ శరీరం భగవంతుడు ఇస్తే వచ్చింది, ఇందులో ఉండే పంచభౌతికాలు ఆ భగవంతుడివి, భూమి రాపో నలో వాయు కమ్మనో బుగ్ధురే వచ్చ శ్లోకం ప్రకారంగా ఇది ఆయన ప్రకృతి, ఇది ఆయనకి ఇవ్వడానికి ఏముంది, గంగానదిలోకి వెళ్తాము, దోసులతో గంగ నీళ్లు తీసుకుంటాము, గంగలోకే వదిలేస్తాం, కొత్తగా మళ్ళీ మనం ఎక్కడి నుంచి అన్న ట్యాప్లో నీళ్లు తీసుకొస్తాం ఏంటి అక్కడ వదలడానికి, గంగ నీళ్లే గంగకి సమర్పిస్తాం, ఇది భగవంతుడు ఇచ్చింది భగవంతుడికి సమర్పించాలి. అలా సమర్పించకుండా మనం మన కోసం ఉపయోగిస్తే అదే దొంగతనం. ప్రభుపదలు వారు అంటారు ఒక సందర్భంలో, ఈయన పలానా వ్యాపారి అని చెప్పేసి ఎవరో భక్తులు పరిచయం చేస్తాడు, అన్ని వ్యాపారాలు ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది అని అంటే అప్పుడు ప్రభుపదలు వారు అంటారు అనమాట, ఏముంది మొత్తానికి నువ్వు చెప్పేది ఏంటంటే ఆయన దొంగ అంతే. అదేంటి ప్రభుపాద్, నేను అంత వ్యాపారం చేశాడు, ఇంత ఆశపడాడు, నేను చెప్తే మీరు దొంగని చిన్న మాటలు తేల్చేశారంటే, అవును కృష్ణుడిది అది మొత్తము, కృష్ణుడి మొత్తాన్ని ఆయన తనకి లోపరుచుకున్నాడు, కృష్ణుడికి ఏమైనా ఇచ్చాడా లేదు, మరి ఇంకా దొంగగాక మరేమిటి, ఆ శరీరం ఎవరిది, ఆ పంచభూతాలు భగవంతుని యొక్క ప్రకృతి నుంచి వచ్చిన ఆయన కొత్తగా ఏమైనా తెచ్చుకున్నాడా. మన పెద్దవాళ్ళు ఒక చిన్న కథ చెప్తారనమాట, శాస్త్రవేత్తలు అన్నారంటే ఒకరోజు భగవంతుని దగ్గరికి వెళ్ళి, నీ అవసరమే లేదయ్యా, మాకు చూడు ఇప్పుడు హైఫై నుంచి వైఫై దాకా అన్ని వచ్చేసినాయి, మీకు ఇంకేం కావాలి, నీ అవసరం మాకు పోవయ్యా అని చెప్పన్నారు. అంటే నిజంగా నా అవసరం లేదా, అంటే అవసరం లేదు నువ్వు రిజైన్ చేసేయి, ముందు నీ పోస్ట్ నుంచి నువ్వు రిజైన్ చేసే, భగవంతుడు అనే పోస్ట్ నుంచి రిజైన్ చేసి పడే నువ్వు అని, మేము అన్ని చేస్తున్నాం ఇక్కడ, టెస్ట్ ట్యూబ్ ఏంటి, క్లోనింగ్ ఏంటి మొత్తం. అయితే మరి నన్ను రాజీనామా చేసేయమంటారా, చేసే ముందు ఒక చిన్న పోటీ ఏంటి చెప్పు, నా ముందు మీరు ఏదైనా సరే ఒక ప్రాణాన్ని జీవిని తిరిగేటట్టు చేయండి, అబ్బో ఇంక పర్వాలేదు నా స్థాయికి మీరు వచ్చారని చెప్పి నేను రాజీనామా చేసేస్తాను, అదంతా ఇప్పుడే చేస్తాను చూడు అని చెప్పేసి స్వామి ఏం చేయాలో చెప్పన్నారు. అనంటే స్వామి ఏం చేశాడు, అక్కడ మట్టి తీసుకొని మట్టితో ఒక బొమ్మ చేసి దానికి ప్రాణ ప్రధానం చేసి పంపించాడు, అది జీవం పోసుకొని వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయేసరికి స్వామి అన్నాడు, ఇట్లా మీరు కూడా చేసి చూపిస్తుండే అని, అంటే అదంత పని ఇప్పుడే దాని మీద ప్రయోగం చేస్తాం, చేసిందంత ప్రయోగమే, ఇప్పుడే ప్రయోగం చేస్తా అని చెప్పేసి గవ్వ మట్టి అంతా తీసేశాడు, ఒకటేమో ఏదో పరీక్ష నాలిక టెస్ట్ అది తీసుకురావడానికి పోయాడు, పోతే ఇంకొకటేమో ప్రయోగశాలకు పరిగెత్తాడు. పరిగెత్తే స్వామి అడే ఆగండి ఆగండి మీ పరిగెత్తులు లోపండి, ఏం చేస్తున్నారు ఈ మట్టిని తీసుకెళ్లి ఇప్పుడు మేము పరీక్ష నాలుగులో పెట్టి ఏదో దాన్ని ఇన్ని డిగ్రీల దగ్గర వేడి చేసి ఇన్ని డిగ్రీల దగ్గర చల్లగా చేసి ఏదో చేసి మొత్తానికి ప్రాణం తీస్తాం. ఒక నిమిషం, ఈ మట్టి నాది, ఈ భూమి నాది, మీరు ఏదైనా కొత్త మట్టి తెచ్చి చేయండి అని. ఎక్కడ కొత్త మట్టి ఉండేది, ఎక్కడ ఇంకా వాళ్ళకి మట్టి ఉండేది, మోకాళ్ళు ఏమైనా ఉంటే ఉండాలని, వేరే చోట ఇంకెక్కడ లేదు, మోకాళ్ళు ఉండే అర్థం ఏంటంటే ముందే ఇది ఇక్కడ లేదు ఇక్కడ ఉంది, ఆ ఉండేది కూడా ఏంటి మట్టే. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు, అది ఎక్కడ సాధ్యం కాదు అది. ఇలా గయాసురుడు ఆయన ఏం ప్రార్థన చేశాడంటే దేవతలతో, బ్రహ్మాది దేవతలతో, ఇది దేవుడిది భగవంతుడు ఇచ్చింది, భగవంతుడికి ఇవ్వడానికి ఏముంది, నన్ను ఉపయోగించండి అన్నాడు. ఉపయోగించండి అని అదేమో మనం సేవ చేసినట్టు అనుకున్నారు, అది యజ్ఞవాటికని అంటే యజ్ఞం మీద ఏం చేస్తారు, అగ్ని వేసేస్తారు, ఆ అగ్నికి ఆ వేడికి గయాసురుడు తట్టుకోలేకపోతున్నాడు ఒక పక్క, కానీ ఇంకో పక్క భగవంతుడు చెప్పాడు కాబట్టి త్యాగం చేయాలి, ఒక పక్క కాలిపోతుంది శరీరం అంతా, ఇక్కడ పెట్టి చేస్తున్నారు వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు, ఒళ్ళంతా భరితమైన మంట, కదిలిపోతున్నాడు ఆయన కదిలిపోతుంటే యజ్ఞం వీళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు.
ఆయన అంటున్నాడు నేనేమో త్యాగం చేయడానికి సిద్ధమే కానీ ఏమంటారా మంట చేసి తట్టుకోలేకపోతున్నాను నేను ఏం చేయమంటారు అని. అప్పుడు బ్రహ్మదేవతలు భగవంతుని ప్రార్థించారంట. ఏం చేయమంటారు? యజ్ఞం చేయమన్నారు. వాడు అంత గొప్ప త్యాగానికి సిద్ధమై యజ్ఞానికి కూడా కూర్చునే యజ్ఞానికి గయాసురుడు తన యొక్క మహారాక్ష శరీరంతో యజ్ఞానికి సిద్ధమైపోయాడు. యజ్ఞం ఆయన మీద పెట్టేశాం కానీ యజ్ఞం చేస్తుంటే మంటకి తట్టుకోలేకపోతున్నాడు. ఏదో ఒకటి చేయడు స్వామి. భగవంతుడు ఏం చేశాడంటే తన పాదాన్ని ఎత్తి గయాసురుడి మీద పెట్టాడంట, తొక్కి పెట్టాడు అట్లా. భగవంతుని పాదస్పర్శ తగలగానే గయాసురుడికి ఇంకేం మంటలేదు, ఏం లేదు, హాయిగా ఉంది, చల్లగా ఉంది ఆయనకి. అప్పుడు స్వామి అన్నాడు ఇంకా చేయండి మీ యజ్ఞాలు అని చెప్పేసి. అలా భగవంతుడు పాదం మోపి ఆ యజ్ఞం పూర్తి చేసిన తర్వాత ఇంకా అంటే ఇంక యజ్ఞం పూర్తి చేసేసరికి గయాసురుడు ప్రాణం పోయింది. అప్పుడు గయాసురుడిని అడిగాడంట భగవంతుడు, ఏం వరం కావాలో కోరుకున్న ఆయన, నా ఈ శరీరం మీద మీరు యజ్ఞం చేశారు, ఈ ప్రదేశం పుణ్యక్షేత్రం అయిపోవాలి, ఈ పుణ్యక్షేత్రం మీద పాదం మోపారు కాబట్టి మీ పాదం ఎప్పటికి ఇక్కడే ఉండాలి, మీ పాదం మోపి నీ పుణ్యక్షేత్రంలో నేను ప్రాణం కోల్పోయాను కాబట్టి ప్రాణం పోయినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఇక్కడ గనక శ్రద్ధ కర్మ చేస్తే వాళ్ళు నీ పాదాన్ని చేరుకోవాలని చెప్పి ప్రార్థించాడు. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. అందుకనే ఎక్కడైనా మీరు చూడండి, ఏదైనా నదుల్లో తర్పణాలు వదిలే చూస్తాం, గయ్యలోకి వెళ్తే శ్రద్ధ ఈ కర్మకాండ చేసిన తర్వాత పిండాలు ఉంటాయి కదా, తిన్నగా తీసుకొచ్చి గుళ్ళ గర్భగుళ్ళ తీసుకొచ్చి భగవంతుడి పాదాల మీద వేస్తారు. ఎక్కడ మనం ఏ గుళ్ళో కూడా ఇది చూడలేము. మనం గయ్యలో వెళ్ళినప్పుడు కొద్దిమంది భక్తులు మనం చేశాం కదా, పిండాలు పిండ ప్రధానం తీసుకొచ్చి స్వామి పాదం ముందు వదిలేస్తారు. అర్థం ఏంటో తెలుసా? చివరికి అందరూ కూడాను అంతిమ గమ్యం ఏది? అది ఆ పాదాలే. ఈ సన్నివేశాన్ని పురస్కరించుకునే కులశేఖరాలు వారు ఏమంటారు? కృష్ణ త్వదీయ పద పంకజ పంచరాంగౌ అద్వైవమే విషతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తౌ కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఆ రోజు ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు ఈ కంఠమంతా కపవాత పిత్తాలనేటువంటి త్రిధాతువులతో పూడుకొని పోతే నేను చెప్పలేనేమో, స్మరణ రాదేమో. ఇప్పుడే నా మనస్సు అనేటువంటి ఈ చిలుక భగవంతుని యొక్క పాదపద్మాల్ని స్మరించాలి అని కోరుకుంటున్నాడు ఆయన. అలాంటి గయలో, ఆ గయలో 500 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభు ఆయన అవతరించినప్పుడు ఆయన మామూలుగా ఒక నిమాయ పండిట్లాగా ఉన్నారంట. నిమాయ పండిట్లాగా ఉండి ఏదో పాండిత్యం చెప్తున్నారు, తిరుగుతున్నారు. ఈ అద్వైతాచార్య శ్రీవాస పండిట్ వీళ్ళందరూ ఇది కాదురా ఆయన, నువ్వు వచ్చిన అవతారం ఇది కాదు, అసలు నువ్వు సంకీర్తన ఉద్యమం కోసం పుట్టావు నువ్వు అని చెప్పి అంటుంటే కూడా పట్టించుకోవట్లేదు ఆయన. ఒకరోజు ఇట్లానే తండ్రి గారికి శ్రద్ధాకర్మ చేయాలని చెప్పి గయ వెళ్ళాడు. గయ వెళ్ళినప్పుడు అక్కడ తన గురువు గారు ఈశ్వరపుర్ని కలిశాడు. 3 రోజులు ఆయనకి సేవ చేశాడు. సేవ చేసిన తర్వాత 3వ రోజు అడిగాడు, నాకు అనుగ్రహాన్ని ఇవ్వండి, కృపనివ్వండి అని. అప్పుడు ఈశ్వరపురి భగవన్ నామంతో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఆ నామంతో దీక్షనిచ్చారు. ఆ హరినామం దీక్ష తీసుకుని మొట్టమొదటిసారిగా ఆయన కృష్ణ కృష్ణ అని చెప్పేసి తన్మయత్వంలో వెళ్ళిపోయాడు చైతన్య మహాప్రభు. ఆ తన్మయత్వం అట్లే గయా దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. దేవాలయంలోకి వెళ్ళిపోయి అక్కడ విష్ణు పాదాన్ని చూసి ఆ పాదాల మీద పడిపోయాడు. తన్మయత్వంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు చైతన్య మహాప్రభు. ఆ పాదాన్ని చూసి పాదాన్ని కన్నింటితో అభిషేకించాడు చైతన్య మహాప్రభు. అభిషేకించిన తర్వాత అక్కడ ఇంకా ఆయనకి కృష్ణ ప్రేమ తన్మయత్వం వచ్చేసింది అనమాట. ఆ తర్వాత కాసేపటి తర్వాత తీరుకున్న తర్వాత ఏం చేశాడు, కృష్ణుడు పాదం కనపడింది, నా కృష్ణుడు ఎక్కడా, నా కృష్ణుడు ఎక్కడా, ఎక్కడున్నాడు, మథురలో ఉన్నాడా, బృందావనంలో ఉన్నాడా, నేను ఇప్పుడే మథుర వెళ్ళిపోతానని చెప్పి తిన్నగా మథురకి ప్రయాణం కట్టాడు ఆయన. భక్తులందరూ ఆయన పట్టుకుని ఆపేశారు, ఎక్కడికి వెళ్తారు మీరు, వెళ్ళొద్దు అనేసి ఆ రాత్రికి విశ్రమించారు. అందరూ నిద్రపోయే సమయం చూసి తెల్లవారుజాము ఎవరికి చెప్పబెట్టకుండా చైతన్య మహాప్రభు లేచి మథుర బయలుదేరేశాడు. ఆయన గయక్షేత్రం ఇంకా దాటాడో లేదో అశరీరు వాడిని చెప్పింది అనమాట, ఇంకా మథుర వెళ్ళడానికి నీకు ఇంకా సమయం రాలేదు, ఇంకా సమయం ఉంది, నువ్వు ఇప్పుడే కృష్ణ ప్రేమ అనేటువంటి కృష్ణ నామ ఆవేశాన్ని కృష్ణ ప్రేమ భావాన్ని ఇప్పుడే పొందావు నువ్వు, ఈ తన్మయత్వాన్ని నవద్వీపవాసులకి పంచిపెట్టకుండానే వెళ్ళిపోతావు నువ్వు మథుర, తప్పది, వెనకెళ్ళు, వెనకెళ్ళి ఇక్కడి నుంచి నవద్వీప్కి వెళ్ళి, నవద్వీపవాసులందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, సంకీర్తనోద్యమం కోసం మహాప్రభు వస్తే ఇంతవరకు ఏం ప్రచారం మొదలు పెట్టలేదు, అసలు ఇంకా నామ సంకీర్తన చేయలేదే, ఇంకా పండితుల్లాగానే ఉన్నాడే నిమాయ పండిట్ అనేసి వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు, అక్కడికి వెళ్ళి ముందు నువ్వు అని చెప్పి అశరీరుడు అని చెప్పగానే మహాప్రభు వెనక్కి తిరిగారు, మళ్ళీ ఆశ్రమానికి వచ్చేసారు. తెల్లారిన తర్వాత భక్తులందరితో కూడా కూర్చొని కృష్ణుడు ఎక్కడ, ఆ కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి ఆ ముఖారవిందం పాదాల దర్శనం చూసిన దగ్గర నుంచి నా మనసు ప్రేరణ పొందుతుంది కృష్ణుని చూడాలని అని చెప్పన్నారు. ఈశ్వరపురి అనుగ్రహించి నవదీప్ పంపించేశారు. చైతన్య మహాప్రభు నవదీప్కి వచ్చేటప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఊళ్ళో వాళ్ళందరూ మహాప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. మహాప్రభు చైతన్య మహాప్రభు ఆయన కృష్ణ 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 అని చెప్పేసి కృష్ణనామంతో తన్మయత్వంతో పొలగించిపోతూ మనం పొద్దునే చదువుతూ ఉంటాం ఏమది, నయనం గలద శృధారయ వదనం గద్గద రుద్ధయాగిర పులకై నిశితం వపు కదా తవనామ గ్రహణే భవిష్యతి. ఆ నామం చెప్పేటప్పుడు ఈ తన్మయత్వం ఈ పులకింత ఎప్పుడొస్తుంది, ఆ తన్మయత్వం పులకింత మహాప్రభులు చూసి భక్తులందరూ చాలా సంతోషపడిపోయారు. కొద్దిమంది భక్తులు ఆశ్చర్యపోయారు, మన నిమాయ పండితేనే ఇతను, అసలు మాట్లాడితే ఎవరితో వాళ్ళతో వాదాలు కూర్చునేవాడు, వేదాలు చెప్పేవాడు, తర్కాలు ఉపదేశించేవాడు, అలాంటి వాడు ఏంటి ఇవన్నీ పోయి ఇప్పుడు కృష్ణ కృష్ణ అని పిచ్చి పెట్టిన వాళ్ళలాగా ఇదంతా అని చెప్పి ఆయన చూడ్డానికి వెళ్ళారు. ఆయన అన్నాడనమాట, నేను గయ వెళ్ళాను కదా, ఆ గయలో నాకు చాలా చాలా జరిగాయి, అవన్నీ మీకు చెప్పాలి రండి అని చెప్పి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి చెప్పాడు, గయాసురుడు ప్రాణత్యాగం చేసి భగవంతుడికి తన శరీరాన్ని అర్పిస్తే వచ్చింది గయాక్షేత్రం. భక్తిలో త్యాగం చాలా ముఖ్యం, త్యాగం ఎవడైతే చేస్తాడో వాడికే భగవంతుడి పాదం పడుతుంది. గయాసురుడు ఉదాహరణ నుంచి ఆధ్యాత్మిక జీవితంలో త్యాగాలు ఎవడైతే నేర్చుకుంటాడో వాళ్ళకే భగవంతుడి పాదాల అనుగ్రహం దొరుకుతుంది. రెండవది, ద్వారకా నగరంలో ఉన్నప్పుడు కృష్ణుడు గయక్షేత్రానికి వచ్చాడంట. గయక్షేత్రానికి వచ్చి తన పాదాలు అక్కడ కడుక్కొని వెళ్ళాడంట ఆయన. అంటే గయక్షేత్రంలో ఉండేటువంటి జలం కృష్ణుడి యొక్క పాదోదకం అంటది. సో గయక్షేత్రము కృష్ణుడి యొక్క పాదోదకం అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో చైతన్య మహాప్రభు మళ్ళీ తన్మయత్వంలోకి వెళ్ళి పడిపోయాడు. మళ్ళీ కాసేపటితో తెరుకొని ఈ రోజుకి అయిపోయింది గయాసురుడు లేవలో అన్నీ చెప్పేశాను, రేపు సాయంకాలం శుక్లాంబర బ్రహ్మచారి ఇంటికి రండి, భగవంతుడి పాదాల గురించి ఇంకా మనం చర్చిద్దామని చెప్పాను. సాయంకాలం అందరూ అక్కడికి వెళ్ళారు. గదాధర పండిట్ కూడా అక్కడికి వెళ్ళాడు. గదాధర పండిట్కి చైతన్య మహాప్రభుకి చిన్నప్పటి నుంచి గొడవలే, అంటే ఎంతో మధురమైనటువంటి తీయనైనటువంటి కలహాలు అనమాట. గదాధర పండిట్ని ఎప్పుడు చైతన్య మహాప్రభు ఏడిపిస్తూ ఉంటారు. గదాధర పండిట్ ఎప్పుడు మంచి భక్తి భావన మంచి సత్ప్రవర్తన ఉండేది. చైతన్య మహాప్రభు చిన్నప్పటి నుంచి ఆయన ఏడిపించేది. అలాంటి చైతన్య మహాప్రభు ఒక్కసారిగా భక్తుడైపోయాడు గదాధర పండికి నమ్మబుద్ధి గల, సరే చూద్దామని చెప్పి ఆయన శుక్లాంబర బ్రహ్మచారి ఇంటికి వెళ్ళాడు. చైతన్య మహాప్రభు ఎదురుగా కూర్చోడం కూడా ఆయనకి ఇష్టం లేదు, పక్క గదిలో కూర్చొని వింటున్నాడు మహాప్రభు ఏం చెప్తున్నాడని. మహాప్రభు కృష్ణ లీలని వర్ణిస్తూ కృష్ణుడు ఎక్కడ కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ శుక్లాంబర బ్రహ్మచారి ఇంట్లో స్తంభాన్ని వాటేసుకుని కృష్ణుడైనా ఈయన అని చెప్పి అనేది ఇలా ఇవన్నీ చూసి గదాధర పన్నెంటికి వల్ల కాలేదనమాట. ఇంత భక్తిలో ఇంత పారవశ్య స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన అని చెప్పి గదాధర పన్నెంటి పక్క గదిలో ఉండి నేను ఎంత అపార్థం చేసుకుని ఏడుస్తున్నాడంట. కాసేపటి తర్వాత చైతన్య మహాప్రభు స్పృహ నుంచి బయటకు వచ్చి ఎవరైనా పక్క గదిలో ఏడిచేది అని, గదాధర పండిట ఆయన ఇంటి పిలుచుకురండి అని చెప్పి ఆయన పిలుచుకుంటే భక్తులు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం గదాధర పండిట ఏమిటి, ఇంతకాలం నాకేదో తప్పు చేశానని బాధతో పశ్చాత్తాపంతో బాధపడుతున్నావు కదూ, ఏమి లేదు, నువ్వు ఎంత గొప్పవాడు అంటే చిన్నప్పటి నుంచి ఈ కృష్ణ భక్తిలో ఉన్నావు, నేనెంత దురదృష్టవంతునంటే ఇంతకాలం ఈ కృష్ణ భక్తి కృష్ణనామం లేకుండా వృధాగా నా జీవితాన్ని వేదాలు వాదాలు అంటూ గడిపేశాను, ఈ రోజున బహుశా నీ ప్రార్థనల వల్ల ఆ గయ వెళ్ళడం నా గురువు ఈశ్వరుని కలిసి దీక్ష తీసుకోవడం ఈ హరినామల పార్వశ్యం పొందడం జరిగింది, ఇదంతా నీ కృపే అని చెప్పి అన్నాడు. గదాధర పన్నెట్టు చైతన్య మహాప్రభు పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసేసాడు. సో అంటే చూడండి, ఈ సంకీర్తనోద్యమం మొదలవడానికి చైతన్య మహాప్రభుకి హరినామ సంకీర్తన యొక్క స్ఫూర్తి ఎక్కడొచ్చింది, గయలో వచ్చింది. విష్ణు పాదం ఈశ్వరపురి అనుగ్రహం వాటి చేత వచ్చిందనమాట. అని గయక్షేత్రం గౌడీ వైష్ణవులకు చాలా ముఖ్యమైనటువంటిది. ఈ సంకీర్తనోద్యమానికి చైతన్య మహాప్రభు స్ఫూర్తి అక్కడి నుంచి వచ్చింది. అప్పటి వరకు ఆయన నిమాయ పండిట్గా ఉన్నారు అంతే. అందుకే మీరు చూడండి, ఎక్కడైనా ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు చైతన్య మహాప్రభు పాదుకలన్నీ పెట్టేశారు. భక్తిదాన సరస్వతి మహారాజ్, మంగళగిరి, సింహాచలం, కొవ్వూరు, అదేంది కూర్మక్షేత్రం, శ్రీరంగం, పండ్రీపురం, అనంత పద్మనాభ స్వామిది, ఏమది త్రివేంద్రం. ఇలా మహాప్రభు సందర్శించిన ప్రదేశాలంతా కూడా పాదాలు ఉన్నాయి. తిరుపతి పాదాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. అంటే అది మాడవీధులు పెద్దది చేసినప్పుడు ఆ పాదాలు అది తీసివేయడం జరిగింది. మన భక్తులందరూ కూడా ఈరోజు ఈ పాదాలకు సంబంధించిన శ్లోకం మనం చెప్పుకున్నాం కాబట్టి ప్రార్థించండి. మళ్ళీ మనం ఒక సంవత్సర కాలం తిరిగే లోపల శ్రీ చైతన్య మహాప్రభు పాదుకల్ని తిరుమలలో మనం అందరం కలిసి ఆవిష్కరించాలన్నమాట. హరిహరి బో. అందుకని ఆ చైతన్య మహాప్రభు గయలో భగవత్ పాదంతో సంకీర్తన ప్రేరణ పొందాడు కాబట్టి మనం కూడా స్వామి యొక్క పాదాన్ని పొద్దునే దర్శనం చేసుకున్నప్పుడు ఈ సంకీర్తన ప్రేరణ దృఢమైన విశ్వాసాన్ని కలిగించమని మనం అడగాలి. విశ్వాసం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తున్నారు చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే దృఢమైనటువంటి విశ్వాసంతో. ఇక మొట్టమొదటి పదం చూడండి, ఇక్కడ ఏముందో భాష్యంలో, కేవలం భగవంతుని యొక్క దివ్య యశస్సునందు దృఢమైన శ్రద్ధను కలిగిన ద్వారా బద్ధజీవుడు తన ఊనికిని పవిత్రం చేసుకుంది. శ్రద్ధ చాలా ముఖ్యమైనటువంటి. ఆ శ్రద్ధ ఎలా కలిగి ఉండాలని తెలియజేస్తూ ఒక చిన్న సంకీర్తన ఉంది. ఆ సంకీర్తన చేసి నేను ముగిస్తాను. నదియా గోద్రుమే నిత్యానంద మహాజన్. నదియా గ్రామంలో నిత్యానంద మహాప్రభు, మహాజన్ అంటే హరిదాస్ ఠాకూర్, ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు, పాతియాచే నామహట్ట జీవేర కారణ్, ఈ జీవులందరి కోసం అని చెప్పేసి ఒక నామహట్ట, ఒక నామాన్ని విక్రయించేటువంటి ఒక సంతన ఏర్పాటు చేశారు. ఎవరి కోసం అది, ఆ నామహట్ట ఎవరి కోసం, శ్రద్ధవాన్ జనోహయ, శ్రద్ధవాన్, శ్రద్ధ కలిగిన వాడికే అది, మామూలు వాళ్ళకి కాదు, శ్రద్ధ విశ్వాసం కలిగి ఉండ. ప్రభుర ఆజ్ఞాయ భాయ్, అరే భాయ్, ప్రభు అంటే చైతన్య మహాప్రభుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని, మాగి అయి భిక్ష, అందరి దగ్గరికి వెళ్ళి భిక్ష తీసుకోండి అన్నాడు. ఏమిటా భిక్ష, బోలో కృష్ణ భజో కృష్ణ కురో కృష్ణ. బోలో కృష్ణ, కృష్ణనామం చెప్పండి, హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పండి. భజో కృష్ణ, హరే కృష్ణ మహామంత్రం కీర్తించండి. కురో కృష్ణ, శిక్ష, కృష్ణుడి యొక్క శిక్ష అంటే కృష్ణుడి యొక్క శిక్షణ అంటే కృష్ణుడి ఉపదేశం అంటే భగవద్గీత భాగవతం, దానిని మీరు అనుసరించండి. తర్వాత ఏమన్నాడు చూడు, అపరాధ శూన్య హోయ్ లేహో కృష్ణనామం. సో నామం చెప్పమన్నాం కదా, ఎట్లా చెప్పాలి, అపరాధాలు లేకుండా కృష్ణనామం తీసుకో. ఎందుకు అంటే నీకేం భయం లేదు దీనిలో. ఎందుకు చెప్పునా, కృష్ణమాత కృష్ణపిత కృష్ణ ధనప్రాణ, కృష్ణుడే తల్లి, కృష్ణుడే మన తండ్రి, కృష్ణుడే మన ధనము ప్రాణము సర్వస్వం, ఇంకేం బాధ. ఈ శ్లోకంలో కూడా చూడండి, వ్యూహే అని ఉంది చూసారా, సమస్తం కృష్ణు నుంచి వస్తుంది అన్నప్పుడు, అన్ని కృష్ణు నుంచి వస్తున్నాయి, అన్ని ఇచ్చేవాడు కృష్ణుడు అన్నప్పుడు ఆయనకి శరణాగతి బంధనం అనేటువంటిది సహజమైనటువంటి విశ్వాసంతో ఏర్పడుతుంది. ఇందులో ఇంకా భయం అక్కర్లేదు. కృష్ణేరా సంసార కోరు చాడి అనాచారు. ఇప్పుడు కృష్ణుడు సంసారంలోకి వచ్చేసాం, చాడి అనాచారు, అనాచారాలు ఉన్నాయి, చూడదు చాడి, ఓ చూడదు. ఎందుకు, జీవేదయ కృష్ణనామ సర్వధర్మ సార్. ఈ సర్వధర్మాల యొక్క సారం ఏమిటంటే జీవులకు దయ చూపించే నిమిత్తం కృష్ణనామాన్ని పంచిపెట్టండి. ఇది ఈ కీర్తన యొక్క ముఖ్యమైనటువంటి అర్థం అన్నమాట. మృదగం
నదియా నదియా గోద్రుమే నిత్యానందమాజం, నదియా గోద్రుమే నిత్యానందమాజం, పాతియా చేనాం హట జీవరాకార, పాతియాచే నామ హట జీవరాకార, శ్రద్ధవాన్ జానో హే, శ్రద్ధవాన్ జానో హే, శ్రద్ధవాన్ శ్రద్ధవాన్ ప్రభురాజ్ఞాయ భాయ్ మాగియే భిక్ష, ప్రభురా ఆజ్ఞాయ భాయ్. బోలో కృష్ణ భజో కృష్ణ కోరో కృష్ణ శిక్ష. బోలో కృష్ణ అపరాధ శూన్య లేహో కృష్ణ అపరాధ కృష్ణ మాత కృష్ణ పీత కృష్ణ ధన ప్రాణ కృష్ణ ధన కృష్ణ రసం సార కోరో చడియనాచార. కృష్ణ రసం సార కోరో జీవనోయ కృష్ణ నామ సర్వధర్మ సార. జీవదోయ కృష్ణ నామ నదియా గోద్రోమ నిత్యానంద మహాజా. నదియా గోద్రోమ నిత్యా గౌరనితాయి 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 జయో గౌరనితాయి. జయ జయ ప్రభుపా 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 ప్రభుపా.
హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీ శ్రీ గౌరణితాయికి, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి, యుగధర్మ హరినామ సంకీర్తనకి, శ్రీల ప్రభుపాదికి నితాయి గౌర్ ప్రేమనంది హరి హరి. క్షమించండి, ద్వాదశ రోజు భక్తులు ఇబ్బంది పెట్టాను.